ॐ गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः ध्यानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः ॐ श्री गुरुभ్యో నమః ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః
థ్యాంక్ యూ గ్రీష్మ ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా నాన్నగారు ఎన్నో మీటింగ్స్లో అండి ఎన్నో మీటింగ్స్లో మొత్తం లీడర్స్ అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ఆల్ దీస్ లీడర్స్ హు హావ్ ఫాట్ ఫర్ ది ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా ప్రయర్ టు 1947 ఐ మీన్ దివర్ సచ్ గ్రేట్ మహాత్మాస్ అంటే వాళ్ళు ఎటువంటి మహాత్ములు అంటే ఊరికే లీడర్స్ కింద కనపడ్డారు కానీ అపారమైన స్పిరిచువల్ శక్తి అండి అంటే అపారమైన ఆధ్యాత్మిక శక్తి ఇన్నర్ లైఫ్ ఉన్న వాళ్ళే మహాత్ములంతా వీరి వల్లనే మన దేశానికి స్వరాజ్యం వచ్చింది అంటే వాళ్ళ త్యాగానికి వాళ్ళ ఇన్నర్ లైఫ్ వాళ్ళ త్యాగం వాళ్ళ ధైర్యం వాళ్ళ సాక్రిఫైస్ వాళ్ళకి అంటే దేహాత్మని దేహాత్మ బుద్ధి దాటి వాళ్ళ హృదయంలో నుంచి వర్క్ చేసిన వాళ్ళు కాబట్టి మనకి స్వరాజ్యం వచ్చిందండి భారతదేశానికి సో ఒక దేశానికి స్వరాజ్యం రావాలంటేనే ఎంతో మంది మహాత్ములు కష్టపడితే కానీ దేశానికి అంటే ఏదైతే మనం ప్రపంచం మాయనుకుంటున్నామో అటువంటి దాంట్లో కూడా దేశం మన దేశం కోసం ఎంత కష్టపడితే ఈరోజు ఈ ఫ్రీడమ్ మనం ఎంజాయ్ చేస్తున్నామో అనుకుంటే అందుకే భౌతికాన్ని ఆధ్యాత్మికాన్ని చాలా సమన్వయం చేసుకుంటూ మనం ఆధ్యాత్మిక జీవితం జీవించాలండి అంటే నోటితో అద్వైతం మాట్లాడి ఇన్నర్గా రైపనింగ్ అవ్వకపోతే అది మనల్ని మనం డిసీవ్ వంచన చేసుకోవడం అవుతుంది సో వి కెన్ నెవర్ డిసీవ్ అవర్ సెల్ఫ్ ఆఫ్ సంథింగ్ విచ్ వీఆర్ నాట్ బికాస్ అ హ్యూజ్ సాక్రిఫైస్ ఈజ్ నీడెడ్ యునో లైక్ టు కీప్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్ హ్యాపీ ఆర్ యునో టు వర్క్ ఫర్ యునో సొసైటీ ఎట్ లార్జ్ యూ నీడ్ అ లాట్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ లాట్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ లాట్ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్ అండ్ ఆల్ ది మహాత్మాస్ ఆఫ్ ఐ మీన్ earlier no independence prior to independence the leaders who worked for the release of country from you know slavery they had to work so hard day and night not fearing death not fearing insult and injury not fearing anything and their goal soul and goal had been the freedom of people of India so today on the occasion of Gandhi Jayanti the birthday of Mahatma Nanagaru has spoken many, many times. Probably many of his pravachans will consist of the greatness of all these Mahatmas. Otherwise, we wouldn't have known because you can't go through whole of history or literature to get to know about them. But we were so fortunate, we were so blessed to have heard about their stories, their sacrifice, their selflessness. And he took all these examples to show light, I mean, to make us realize how important it is to live a beautiful, a deep life, not just a superficial, shallow life, but a life of courage, a life of fearlessness, a life of sacrifice. So today we would love to discuss Nanagaru's speeches over these Mahatmas and how they followed the scripture, how they held Bhagavad Gita as their mother, as their master. And though they did not have a physical guru, they took the scripture as their guru and mother and followed the preaching of the Lord. So in Nandaru's words, it was more simple, more easier and more understandable. Today we would love to share this with you all. So telugulo kuda prathidi explain chestu veltanandi nanagaru gandhi garu gurinchi cheppindi english telugu kalipi cheptam ani anukunnam nenu grishma. So let us start. Om Sri Nana Paramatmane Namaha. ఈ రోజు గాంధీ జయంతి. గాంధీ గారికి బాగా ఇష్టమైన పాట ఇదండి, రఘుపతి రాఘవ రాజారాం సీత పావన సీతారాం ఈశ్వర అల్లా తేరే నాం సబ్ కో సమ్మతి దే భగవాన్ రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. అసో గాంధీ గారికి రాముడు అంటే ప్రాణం అండి. ఆయన నోట్లో ఎప్పుడు రామనామం నాంతూ ఉండేది. ఆయన తల్లి భగవద్గీత, ఆయన నోట్లో నానింది రామనామం. అంటే గుండె ధైర్యం, అంత సాహసం, అంత ధైర్యం, అంత నిర్భయం, అంత అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్ముడు అవ్వడానికి, ఒక సామాన్య మనిషిలా పుట్టి మహాత్ముడు అవ్వడానికి ఆయన జీవితం, మై లైఫ్ ఈజ్ మై టీచింగ్ అన్నారండి ఆయన. అంటే ఆయన లైఫే పాఠం, ఆయన జీవిత విధానమే మానవాళికి పాఠం అండి. అండ్ అంటే జెంటిల్గా, అంటే చాలా మృదువుగా ప్రపంచాన్ని షేక్ చేశారండి గాంధీ గారు. ఆయన అహింస, అహింస అనే ఆయుధం పట్టుకుని, అంటే బ్రిటిష్ వాళ్ళంతా దౌర్జన్యం చేసేసి ఆయుధాలతో మనల్ని పెద్ద పెద్ద ఆయుధాలతో, మోడర్న్ ఆయుధాలతో కొట్టేస్తూ ఉంటే, అహింస అనే ఆయుధం పట్టుకుని వాళ్ళని ఎదిరించి దేశాన్ని ఐకమత్యంగా ఉంచి, అంటే అహింసతో స్వరాజ్యం సాధించిన గొప్ప మహాత్ముడు అండి గాంధీ గారు. ఈరోజు మన గాంధీ గారి గురించి ఇంత వైభవం నాన్నగారి మాటల్లో, అంటే ఆయన హృదయం పొంగి పొంగి గాంధీ గారి గురించి చెప్పారండి నాన్నగారు. సో ఈరోజు నాన్నగారు చెప్పిన మాటల్లో గాంధీ గారి గురించి చెప్పుకుని ఆనందిద్దాం. ఇంగ్లీష్లోని తెలుగులో కొని కూడా తెలుగులో కూడా చెప్పుకుందామండి ఇది. సో గ్రీష్మ కెన్ యూ జస్ట్ వెయిట్ అమ్మా.
యా జస్ట్ సెకండ్ ఇది లైక్ ఐ థింక్ వీడియో ఇట్ విల్ కమ్ నౌ. ఒక్క నిమిషం, సౌండ్ వస్తుందో లేదో.
యా యా పర్వాలేదు చాలా సౌండ్ వస్తుందమ్మా.
వన్ సెకండ్ వన్ సెకండ్.
మీన్వైల్ కెన్ ఐ టాక్. లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా.
Yeah, you talk Didi, meanwhile I'll fix this. Yeah.
Yeah, yeah. So, Gandhi Gari Jayanti, Eros Lal Bahadur Shastri Gari Jayanti Kuda, Eros Enandi. Today is not only Gandhi's Jayanti, but also Lal Bahadur Shastri's Jayanti. He was also a great leader. Great leader in the sense, he was born in a very, very poor family, and financially their family was very weak that they couldn't afford his education. So he had to cross Ganges, you know, like his schooling was on the other side bank, I mean on the banks of river Ganga. He had to cross the river to get himself to the school and pursue his studies. So he used to swim across the Ganges every day. This is what Nangaru has told us, that he used to swim across the Ganges to educate himself, to attend his school. And later he has become such a great personality that he was into politics, he has become the railway minister. And the greatness of Lal Bahadur Shastri lies in these, you know, small incidents, very few incidents I would like to talk to you here. One of them was when he was working as railway minister, Lal Bahadur Shastri heard, I mean, the news flashed that a train has an accident in the area. A train which was going through some rural area had an accident, and there were a few deaths because of the accident. The moment he heard the news, he resigned as railway minister, because he took the responsibility on himself. So if there was some accident, he took it on himself that it was his fault to avoid, because he couldn't avoid it. So he immediately resigned his post and quit from the job. So this shows how much, I mean, it's like we identify with our bodies, we identify with our wealth, we identify with our family, we identify with our social status and all that. But these people, I mean, these leaders have identified with humanity. They treated humanity like God. Like in Hindu Shastra, it is said, Vishvam Sudaiva Kutumbam. Meaning, the whole universe is God. The whole universe is God's family. So they treated society as God, and so they did their work as worship. So whenever anything went wrong in their their workplace or in their department, they took the blame on themselves and moved away from it. That was the greatness of these Mahatmas. So this is one of the examples that happened. And later, like Lal Bahadur Shastri, I worked as Prime Minister of India also at one point of time, and after he has come out of the post as Prime Minister of India, Lal Bahadur Shastri didn't have any money, because whatever he earned was only what the government gave him, that too during his work period. After that, he again continued to live in poverty. These Mahatmas embraced poverty in spite of leading, in spite of being the greatest leaders of this holy land, India. They were never tempted by money. They were never tempted by wealth. They were never tempted by anything. They were not attracted to the gross materialistic world. Their life was inner. Their goal was truth. Their living was truthful. They were so honest with themselves, and they embraced poverty, which is so difficult to believe. As Einstein said, it is very difficult. Next generations, future generations, will even not believe that such a Mahatma like Gandhi existed at one point of time. It will become difficult for the next generations to believe such Mahatmas existed in this earth, in this planet Earth. And this is how they attained freedom for India. Lal Bahadur Shastri garu, I would like to tell the Telugu audience also this. Lal Bahadur Shastri garu pedarkani kaugalinchukunnarandi. Ayana chaala peda kutumbamlo puttaru. Peda kutumbamlo putti ayana Ganga nadi avala vadduna school undedantadi. So బోట్కి డబ్బులు ఇవ్వడానికి కూడా కష్టమయ్యి ఆయన ఈదుకుంటూ అటు ఆవల ఒడ్డుకి వెళ్ళి చదువుకుని పెద్దవారయ్యారంట. సో ఆయన ఆయన ఔన్నత్యం ఎటువంటిది అంటే, నాన్నగారు కొన్ని సందర్భాల్లో లాల్ బహదూర్ అంటే అందరు మహాత్ముల గురించి చెప్పారు, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి. అయితే లాల్ బహదూర్ శాస్త్రి గాంధీ వీళ్ళంతా అంటే ఏనుగులు లాంటి వాళ్ళండి, మహాత్ముల్లో ఏనుగులు లాంటి వాళ్ళు. అంటే ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తూ ఇది పెనంగా పెట్టుకున్నారు. అంటే వాళ్ళ జీవిత విధానం, ఈ ఫ్రీడమ్ మూమెంట్ దేనికి అంటే మీన్స్ కోసం, అంటే ట్రూత్కి వెళ్ళడానికి మీన్స్ కోసమే ఈ మార్గం, కానీ కేవలం ఆ స్వరాజ్యం కోసం కాదు. అంటే ఇట్స్ మై బర్త్ రైట్, స్వరాజ్యం ఇస్ మై బర్త్ రైట్ అనేవారు. అంటే అందరికీ స్వరాజ్యం ఇవ్వడం కోసం పోరాడుతూ వాళ్ళు లోపలున్న వస్తువుని పొందడానికి వాళ్ళు కృషి చేశారండి, అందుకు వాళ్ళు మహాత్ములు అయ్యారు. లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే డిపార్ట్మెంట్లో మినిస్టర్గా చేస్తున్న టైంలో ఎక్కడో ఒక చోట గ్రామంలో ట్రైన్ వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయ్యి ఏదో కొంతమంది మరణించారని తెలిసి వార్త, వెంటనే రాజీనామా చేశారంటండి ఆయన పోస్ట్కి. ఎందుకు అంటే మన ఆధ్వర్యంలో మనం మినిస్టర్గా ఉండగా ఇటువంటి సంఘటన జరగడం అది ఆయన బాధ్యత వహిస్తున్నారని, అంటే ఆయన బాధ్యతగా తీసుకున్నారు, ఆయన తప్పు కాదు అది, కానీ అది నా బాధ్యత కదా, సేఫ్టీ నా బాధ్యత, అది కుదరలేదు కాబట్టి రాజీనామా చేసి పక్కకు తప్పుకున్నారంటండి. అంటే అసలు పదవి అనేది కేవలం నిమిత్తం మాత్రమండి. వాళ్ళు కేవలం అంటే హ్యుమానిటీని దృష్టిలో పెట్టుకుని, మానవత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ చల్లగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ స్వరాజ్యాన్ని ఎంజాయ్ చేయాలి అనే దృక్పథంతో, అంటే నేను నాది అనే స్వార్థం ఎక్కడా లేకుండా కేవలం సంఘంలో ఉన్న వాళ్ళంతా సుఖంగా ఉండాలని, వసుదైవ కుటుంబం అంటారు, విశ్వం విష్ణు రూపం అంటారు, అలా విశ్వం అంతా భగవంతుడు రూపంగా భావించి పనిచేసిన ఎంతో గొప్ప మహాత్ములండి వీళ్ళు. రిజైన్ చేసేసారంట ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత. పొరపాటు నాది ఉండడం వల్ల యాక్సిడెంట్ అయిందని రిజైన్ చేసి తప్పుకున్నారు. తర్వాత కాలంలో ఆయన భారతదేశానికి ప్రధానమంత్రిగా కొంతకాలం చేశారండి. చేసినా కూడా ఆ డ్యూటీ అక్కడ వరకు, డ్యూటీ వరకే అంటే ఆ ఇచ్చిన డబ్బు, ఆ ఇచ్చిన వెహికల్ వాళ్ళ వర్క్ కి మాత్రమే ఉపయోగించారు, పర్సనల్ లైఫ్ లో ఎప్పుడు ఉపయోగించలేదండి. అంటే ఒక్క రూపాయి కూడా ఆ గవర్నమెంట్ది వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత పర్పస్ కోసం అసలు ఎప్పుడు ఒక రూపాయి కూడా వాడలేదు. ఒక సందర్భంలో ఇది అంటే ప్రైమ్ మినిస్టర్ గా చేస్తున్నప్పుడు, మన లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్ గా చేస్తున్నప్పుడు రిజైన్ అంటే ఆయన రిజైన్ చేసిన తర్వాత ఆయన కారు కాకుండా దిగి బస్సులో వెళ్ళిపోయారంటండి. ఎందుకు, ఇంకా ఆ టర్మ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆయన పదవిలో లేరు కాబట్టి ఇంకా గవర్నమెంట్ కారు కూడా వాడుకోరన్నమాట. ఇంటికి వెళ్ళడానికి బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళారంటండి. అంటే ఇది వినడానికి కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఇంతలాగా అంటే ఇంత సాక్రిఫైజా. ఏముందండి, ఇంటికారు దింపే వరకు కూడా మనకి వెహికల్ వాడుకోనంతగా ఎందుకు అంటే అంత క్రమశిక్షణ, అంత నిరాడంబరం, అంత త్యాగం. అంటే మనది మనది కానిదేది మనం ముట్టుకోమన్నమాట. అంటే ఈశ్వరుడు ఎంతవరకు ఏదిస్తే అంతవరకే, ఇంక ఏది కూడా మనం అంటే బాడీ ఎలా ఉంటుందో తెలియని వాళ్ళంది వీళ్ళంతా. అంటే పొల్యూషన్, మానసిక పొల్యూషన్ ఎలా ఉంటుందో, కనీసం పొల్యూషన్ వాళ్ళ మనసుల్ని టచ్ చేయలేదు అని తెలుస్తుందండి వీళ్ళ చరిత్రలు చూస్తూ ఉంటే. ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ తర్వాత అంటే ఆ పదవి వెళ్ళిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారి కూతురికి సిక్నెస్ వచ్చిందంటండి. అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే డబ్బులు కట్టలేక కూతుర్ని కోల్పోయారండి లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి లాస్ట్ హిస్ డాటర్స్ లైఫ్ బికాస్ హీ కుడంట్ అఫోర్డ్ హర్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ హీ రెయిన్డ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆఫ్టర్ హిజ్ ఐ మీన్ ద టర్మ్ వాజ్ ఓవర్ హీ వాజ్ లివింగ్ అగైన్ ఇన్ పవర్టీ బికాస్ హీ వాజ్ నాట్ సీకింగ్ ఎనీ మనీ ఫ్రమ్ ఎనీవేర్ అండ్ హీ జస్ట్ లివ్డ్ ఇన్ పవర్టీ. And he couldn't afford the prices of hospital rates. And so he lost his daughter to sickness. So this, I mean, this sounds, I mean, it is, you know, like it's very, very surprising to even hear such things these days because those people don't exist anymore. Such personalities don't exist anymore. So why Nana always repeated these stories and told about them is such people lived in India. Such people lived in great numbers in India prior to independence. And that is why the land of India is so honorable, so glorious, and so divine. So blessed is the land of India, blessed are its people. But we all need to revive all this, that how our Mahatmas lived to get our freedom today. How we have to live to make ourselves happier and people around us happy. How we have to live to attain the truth, to attain the kingdom of heaven. Kingdom of heaven, which is within. So, unless you have these great qualities like courage, fearlessness, devotion, selflessness, all these divine attributes, unless you have them, you cannot attain the inner truth. And how these Mahatmas lived and showed and proved that such people exist on this holy land. So these are the incidents which happened, like, you know, like when he was working as a prime minister after his term, he didn't even use the government car to go home. He took a bus and just went home. So this power or wealth or the status or you know, all this whatever the politician status they had never touched them. Their minds were always pure, their thoughts were noble. Their life was a example for humanity to show that this is how you need to live if you have to grow into from an ordinary jivatma to a mahatma, from ego bound life to a spiritually highly spiritual life. They just showed us an example of how you can evolve. And it's not just by, you know, like doing some exercises or doing some meditation that we evolve ourselves. There needs to be complete purification of the mind through a lot of self-sacrifice. Without the sacrifice of ego, there is no realization of truth. and without helping others as yourself, because as the Bhagavad Gita says, there are no others. Whatever you are doing to others is you are doing to yourself. So these people proved that working for the welfare of the society as if it was them is the mode to realization. So let us play some quotes of Gandhi which Nana has told also, and about Lal Bahadur Shastri. So Lal Bahadur Shastri's daughter, after he finished his term as Prime Minister, was sick and he couldn't afford her hospital treatment. And because he couldn't afford hospital treatment, he lost his daughter. She died with sickness because they couldn't afford hospital treatment. These are something which, you know, like we can't even accept, digest. It's so shocking that the one who worked as Prime Minister of India, after his term, couldn't afford hospital fees for his daughter, which means they have never touched the money given by the government because they used it only as long as they worked for the sake of work and never for any of their personal benefits. So it is even hard to believe or digest because such Mahatmas we don't see these days. But you don't become Mahatma overnight without self-sacrifice. So let's play a few quotes which Nana has mentioned about Mahatma Gandhi in many, many of his provisions. Sadhguru Nanagaru talks about Gandhi and a favorite song of Gandhi. I think, I don't know if the song will play now.
Can you hear, Didi?
Yes, Amma. Yes, yes.
Hello?
Ah, yes, Amma. Yes.
Okay. Vaishnava jana ko tene tani leve peed paraiye jaane re.
Sare Gandhi garu kuda manlanti vade chaala kashtapadi sadhana chesi samshishtini alavadu chesukuni ayana Mohan Das mahatmudu ayyadu. Kevalam sadhana valle ayyadu. Andra manushulu etuvanti vaalle, nenu etuvanti vaalle, naalo pratyekata em ledani Bapuji cheppevaru. Gandhi garulo manam nerchukunede gunam entante, భగవద్గీతలో మూడు నడక ద్వారా ఉన్నాయని చెప్పాడు. ఒకటి ఆశ, కొంతమందికి దురాశ ఉంటుంది ఎక్కువ, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత సరాసరిగా నడకానికి వెళ్ళిపోతారు. ఒకటి దురాశ, రెండు కోపం, కొంతమందికి ఉపద్రవమైన కోపం వస్తా ఉంటుంది. ఆ కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారా తెలియదు. ఒకటి దురాశ, రెండు కోపం, మూడు లోభిత్వం. అన్నీ కలిగి ఉన్నప్పటికీ పరమ లోభిత్వంగా ఉంటారు. గాంధీ గారి మూడట్లోంచి బయటపడ్డారు అందుకు నేను చెప్తాను. గాంధీ గారు భగవద్గీత తల్లితోటి సమానాలు. మనం తల్లిని ఎలా ఆరాధిస్తామో అలా పుస్తకాన్ని ఆరాధించేవారు. భగవద్గీత ప్రతిరోజు ఒక అధ్యాయం చదవకుండా ఉండేవారు కదా. భగవద్గీత మా అమ్మని చెప్పేవారు గాంధీ గారు. ఆయనకి ఏదైనా సందేహాలు వస్తే, ఈ పని ఎలా చేస్తే బాగుంటుంది అనే సంశయం వస్తే భగవద్గీత చదివేవారు. ఏదో శ్లోకంలో నాకు దానికి సమాధానం దొరికింది అని బాపూజీ చెప్పేవారు. గాంధీ గారికి ఆయన ఆశ లేకపోవటం కదా ఆశ్చర్యం. ఆయన పిల్లలకు కానీ, ఆయన మనవలకు కానీ ఎమ్మెల్యే సీట్లు ఇప్పించడం కానీ, పార్లమెంట్ మెంబర్ల సీట్లు ఇప్పించడం కానీ, మంత్రి సీట్లు ఆ గొడవలోకి వెళ్ళొద్దన్నారు. మీరు చేస్తారా ప్రజాసేవ చేసి చచ్చిపోండి. గౌతమ బుద్ధుడి తన గౌతమ బుద్ధుడికి ఒక్క కొడుకే, ఆ కొడుకు కూడా రాజ్యం అక్కర్లేదు అనుకున్నాడు. అది ఇచ్చాడు. తన రాజ్యాన్ని ఎలాగే విడిచిపెట్టాడు గౌతమ బుద్ధుడు? తన కొడుకు వాళ్ళ రాజ్యాన్ని పరిపాలన చేయాలనే బుద్ధి ఆయనకి లేదు. అలాగే గాంధీ గారు కూడా, గాంధీ గారు ఇప్పుడు ఇంతమంది మంత్రులు చేస్తున్నారు, ఇంతమంది ప్రధానమంత్రులు చేస్తున్నారు, గాంధీ గారు వంశంలో ఎవరు మంత్రి చేయలేదు, ఎమ్మెల్యే చేయలేదు, వద్దని చెప్పాడు. మీ చేతనైతే ప్రజాసేవ చేయండి. సరే గాంధీ గారు అబ్బాయిలో నలుగురు అబ్బాయిల్లో, గాంధీ గారి నలుగురు అబ్బాయిలో ఒక అబ్బాయికి ఏదో మంత్రి పదవి ఇస్తానంటే, నాకు ఏదో మంత్రి పదవి ఇస్తానంటే, మంత్రి పదవి అంతే కదా, దక్షిణాఫ్రికాలో నేను కొంత సేవ చేశాను. అక్కడ ఇక్కడ ఇండియా వచ్చేసిన తర్వాత నువ్వు దక్షిణ ఇక్కడ మంత్రి పదవి పూర్చుకున్న వాళ్ళు దక్షిణాఫ్రికా వెళ్ళి ప్రజలకు సేవ చేయని చెప్పారు. అంచేది అంతమంది మహాత్మా గాంధీని ఏమంటారంటే మోడర్న్ బుద్ధ అంటారు. అది చాలా కష్టం. ఆయన ఒక్కడికే, ఆయనకు ఒక్కడికే ఆశ లేకపోవచ్చు, కుటుంబ సభ్యులకి ఎవరికి అధికారం జోలికి వెళ్ళొద్దని చెప్పారు. అంటే గాంధీ గారు చెప్పేది ఏంటంటే, మీ ధర్మం మీరు ఆచరించి, ధర్మాన్ని ఆచరించకుండా మీరు విచారణ చేసినా, ఏ చేసినా, సాధన చేసినా ఫలితం దక్కదు. తర్వాత ఆయన దగ్గర మనం నేర్చుకునే ఇంకో విషయం ఏంటంటే, ఆయన దగ్గరికి వచ్చే మనుషులు అందరి గురించి ఆయన తెలుసు. కానీ ఆశ్చర్యం, గాంధీ గారిలోని ఆశ్చర్యం ఏంటంటే అందరిలోనే మంచి తెలుసు. ఆయన దగ్గర బొమ్మలలో మూడు కోతుల బొమ్మలే ఉండదు. ఎవరో ఆయనకి పూర్వం ఎవరో ఇచ్చారు, ఒక కోతి కళ్ళు మూసుకుంటుంది, ఒక కోతి నోరు మూసుకుంటుంది, ఒక కోతి చెవులు మూసుకుంటుంది. అంటే చెడ్డ చూడకు, చెడ్డ మాట్లాడకు, చెడ్డ వినకు, అదే ఆయన గురువు. ఆ మూడు కోతుల బొమ్మే నా గురువు అని చెప్పేవారు గాంధీ గారు. ఎవళ్ళు ఎవరిని చూసినా, ఎవరిని చూసినా వాళ్ళు మంచి చూసేవారు. ఒకవేళ ఎవరిలో ఏదైనా దోషం కనిపించినప్పటికీ ఆ దోషంలోంచి ఆ జీవుడు విడుదల పొందాలని వాళ్ళ గురించి రాముడిని ప్రార్థించేవాడు. అది గాంధీ. ఒకసారి ఆయన ట్రైన్ లో థర్డ్ క్లాస్ లోనే ప్రయాణం చేస్తారు ఎక్కడికైనా. ఒకసారి ప్రయాణం చేస్తా అంటే వర్షం కురుస్తాను, పెట్టి వర్షం కురుస్తాను. ఆ టీసీ ఏమన్నా అంటే, బాపూజీ ఇంకో పెట్టిలోకి మీరు మారిపోండి, ఇక్కడ వర్షం కురుస్తాను. నేను అక్కడనే మారిపోతున్నా, మరి ఈ పెట్టిలో ఉన్న జనం అందరూ మాట్లాడుతున్నాడు. అది గాంధీ. అంటే సామాన్య మానవుడు చూడ అంత తలచ్చు.
Listen.
నాన్న సబ్జెక్ట్ పెడదామా?
Should we go over the Gita, maybe? Or,
yes, amma. Quotes, Bhagavad Gita, inspiration, ever ki echo time do, or tadu tam.
Yeah. So, I was recently going through this book on Mata, Gita for Children by Rupa Pai. So, I just completed last week, actually, coincidentally. And there are two incidents which Krishna and the conversations between Krishna and Arjuna are very beautiful, which I actually bookmarked them. So, let me go through those instances because it was same what Nanagaru also said to us. You can explain more in context of Nanagaru Didi. I'll just read it out.
Sure.
So, Arjuna was not convinced to do war, right? So he asked Krishna like this. Tell me this, Krishna. Let's say I really, really want to reach the state of bliss, of complete non-attachment, and that I try as hard as I can get to there. But what if I fail? What if my mind wanders away like a wayward cloud? What happens to me then? I will not have achieved happiness on earth, but not will I accept it in heaven. I fear that this will be my fate, Krishna. Is there any point even starting on such a difficult path when reaching the destination is such a remote possibility? So Arjuna asks this question to Krishna Didi.
Yeah, so, repeat it, Amma. Repeat it because it's very beautiful.
Yeah, so tell me this, Krishna. Let's say I really, really want to reach the state of bliss, of complete non-attachment, and that I try as hard as I can to get there. But what if I fail? What if my mind wanders away like a wayward cloud? What happens to me then? I will not have achieved happiness on earth, but not will I be accepted in heaven. I fear this will be my fate, Krishna. Is there any point even starting on such a difficult path when reaching the destination is such a remote possibility? So this is a question Arjuna asked Krishna Didi.
So let me speak. Then Krishna's reply. We will first tell Arjuna's oath to the people, which is our vow always to till we got this peace from Nana. So Krishna ippudu Bhagavad-gita ante chinna pillu Bhagavad-gita ani adbhutanga oka avidu rasina pustakamu Krishna ee madhya kalamlone. తను అబ్రాడ్ వెళ్ళిందండి, వెళ్తూ సరే ఖాళీగా ఉన్న టైంలో పుస్తకం చదవచ్చని ఆ భగవద్గీతను పట్టుకెళ్ళి చదివిందంట. సో రీసెంట్గా అంటే రీసెంట్గానే కంప్లీట్ చేసింది ఆ పుస్తకాన్ని. చాలా అద్భుతంగా ఉంది దీది అంది. అనుకోకుండా ఈరోజు గాంధీ జయంతి అవ్వడం, ఇంగ్లీష్ మాట్లాడడానికి మాకు ఇంకెవరు స్పీకర్ ఈరోజు ముందుకు రాకపోవడం వల్ల గాంధీ గారి గురించి నాన్నగారు చెప్పిన మాటలు, గాంధీ తల్లిగా భావించిన భగవద్గీత అంటే చిన్న వయసులోనే గాంధీ గారికి అది తల్లి చనిపోయారండి. చనిపోతే భగవద్గీతని ఆయన తల్లిగా చేసుకుని భగవద్గీత ఆయన తల కింద పెట్టుకుని పడుకుని ప్రతిరోజు ఒక్క చాప్టర్ చదవకుండా ఆయన ఎప్పుడూ నిద్రపోలేదంటండి. ఆయనకి ఏదన్నా డౌట్ వచ్చినా, ఆయనకి ఏదన్నా సంశయం వచ్చినా భగవద్గీత తెలిసి ఒక శ్లోకం చదివితే ఆయన ఏదైతే డౌట్ ఉందో అది తీరిపోయేదంట. ఇప్పుడు మనం పారాయణ వేయక రమణ భాస్కర్ చదివితే ఎవరు ఏ రోజుకి వర్తించేదో ఆ రోజు ఎలాగ సబ్జెక్ట్ వస్తుందో, మనం రేడియో నాన్నగారిది వింటే మనకున్న సంశయం ఎలాగ ఇన్స్టెంట్గా క్లియర్ అయిపోతుందో అది భగవద్గీత అంటే తల్లి లాంటిదండి. మన సమస్య ఏదున్నా ఒక అలాగా మనం తిప్పి ఒక లైన్ చదివాము అంటే భగవంతుడు మనతో డైరెక్ట్గా మాట్లాడతాడు, ఎందుకంటే మాట రూపంలో ఉన్నది కూడా భగవంతుడు కాబట్టి. ఇక్కడ కృష్ణుడికి అర్జునుడికి మధ్యన జరిగిన సంభాషణలో కొన్ని గ్రీష్మ చదివి వినిపిస్తుంది అనమాట ఇంగ్లీష్లో. సో అందులో అర్జునుడు అడుగుతాడనమాట కృష్ణుడిని, అర్జున లోపలున్న చైతన్యాన్ని పొందమని చెప్పావు నువ్వు, సో లోపలున్న ట్రూత్, లోపలున్న సత్యాన్ని నేను పొందుదామని నా తీవ్ర కాంక్షతో తపనతో నేను ప్రయత్నం చేస్తాను, కానీ ఈ మబ్బుల్లాగా నా మనసు నన్ను కమ్మేసి అక్కడ ఉండనివ్వకుండా, స్వస్థానంలో ఉండనివ్వకుండా అటు ఇటు నన్ను లేచిన కాడి నుంచి అటు ఇటు వేవర్ చేస్తూ, డైవర్ట్ చేస్తూ, అంటే అక్కడ ఉండనివ్వకుండా నన్ను ఏమార్చి అటు ఇటు పోయేలా చేసేస్తూ ఉంటే నేను స్థిరంగా అక్కడ ఎలా ఉండగలను? ఈ కఠినమైన మార్గాన్ని అంటే మబ్బులు కమ్మేస్తూ ఉంటే, ఆ మబ్బులే నేననే తాదాప్యంతో నేను ఉన్నప్పుడు ఆ ట్రూత్ని, ఏ పాత్, ఇంత కష్టమైన పాత్ని నేను అంటే ఈ జర్నీ ఎలా చేసి నిన్ను చేరగలను? అలా చేరలేకపోతే, ఈ మనసు నేను అనుకుని ఈ మబ్బుల్లో నేను ఉండిపోతే ఇహము పరము లేకుండా అయిపోతాననే భయం నాకు పుడుతోంది, నాకు దీనికి సమాధానం చెప్పు కృష్ణ అని అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడంటండి. అప్పుడు కృష్ణుడు సమాధానం చెప్తాడు, చదువమ్మా.
సో అదే అడుగుతాడనమాట, ఇంకా మరి ఇలాంటి పాత్రలు అసలు నేను స్టార్ట్ చేయడం కూడా అవసరమా అని కూడా అడుగుతాడనమాట. సో దిస్ ఇస్ వాట్ కృష్ణ రిప్లైస్. ఓ పార్థ, డు నాట్ ట్రబుల్ యువర్ మైండ్ అబౌట్ దిస్, సెడ్ కృష్ణ. I assure you, dear friend, that no such fate awaits him who tries and fails. Neither in this life nor in the next will such a man walk the path of sorrow. When this man is born again, the merit he has gained from his practice of yoga in his previous lifetime, however imperfect that yoga might have been, will ensure that he starts with an advantage in his new life. He will be born in a house of yogis, pure-minded people like himself, and he will progress along the path so to becoming the perfect yogi. Listen well, Kurundana, the true yogi, the man who does his work in a disciplined manner and fulfills his responsibilities without being attached to the fruits of his actions, he is greater than the sannyasi who leaves the world behind. He is greater than the man who performs rituals without fail. He is greater than the man of knowledge. So be a yogi, Arjuna, with a heart full of faith and devotion and love for me, my dearest friend. Shoulder your bow. The time for action is here.
Beautiful, beautiful, beautiful. అద్భుతంగా కృష్ణుడు సమాధానం చెప్పారండి దీనికి. ఏమనంటే, అర్జున, అస్సలు చింతించవలసిన అవసరం నీకు లేదు. ఎందుకు అంటే ఇది కష్టమైన పాత్రను వదులుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకు అంటే నువ్వు చేసే ప్రతి చిన్న ప్రయత్నం, అంటే నువ్వు సిన్సియర్గా చేసే ప్రయత్నం, అది చిన్న చిన్న అడుగులతో మొదలు పెట్టినా కూడా నువ్వు ఎంత ప్రయత్నం చేస్తే అంత రెట్టింపు నీకు భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఆ పాత్రలో నడవడానికి నీకు ఇంకా మార్గాన్ని తేలిక చేస్తూ వెళ్తాడు. నీ ప్రయత్నం ఎప్పటికీ ఊరికే పోదు. నీ ప్రయత్నానికి ఫలితం భగవంతుడు ఇస్తూనే వెళ్తాడు. అండ్ ఈ జన్మలో ఇది అవుతుందా, నేను ఇది ఈ పాత్రని నేను పర్స్యూ చేసి నేను పొందగలుగుతున్నానా అనే సంశయం నువ్వు అస్సలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు భక్తిగా ఉంటూ, విశ్వాసంతో ఉంటూ ఈ పాత్రను నువ్వు సిన్సియర్గా ఫాలో అవుతూ ఉంటే తప్పక నీకు ఫలితం వస్తూ ఉంటుంది. ఈ మార్గం ఇంకా తేలిక అవుతూ ఉంటుంది. ఒకవేళ నువ్వు చేసే ప్రయత్నంలో గనక నువ్వు మరణించడం జరిగితే, మరణించినా కూడా నీకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే నువ్వు చేసిన ప్రయత్నం ఊరికే పోదు. సో ఇప్పుడు నువ్వు చేసిన ప్రయత్నం నీకు కంటిన్యూ అయిపోతుంది. శరీరం రాలిపోతుంది కానీ జీవుడు కంటిన్యూ అయిపోతాడు, వాడి ప్రయాణం కంటిన్యూ అయిపోతుంది. సో నువ్వు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. నీకు అనుకూలమైన వాతావరణం అంటే నువ్వు చేసిన ప్రయత్నాన్ని బట్టి, నువ్వు పడ్డ కష్టాన్ని బట్టి, నిన్ను ఏ కుటుంబంలో పెడితే నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వస్తావో, ఎటువంటి యోగుల కుటుంబంలో పెడితే నీకు బాహ్యమైన డిస్ట్రాక్షన్స్, బాహ్యమైన కష్టాలు, బాహ్యమైన తిప్పలు ఉండవో, అటువంటి కుటుంబంలో పెట్టి నువ్వు ఫర్దర్గా ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగడానికి తోడ్పడే వాతావరణాన్ని నేను క్రియేట్ చేస్తాను. సో నన్ను నమ్ముకుని, నా పట్ల ప్రేమ విశ్వాసం పెట్టుకుని నువ్వు నీ ప్రయాణాన్ని సాగిస్తే అది నీకు సులభం అవ్వడమే కాదు, నీకు మోక్షానికి దారి చూపిస్తుంది. మోక్షానికి దారి చూపిస్తుంది, మోక్షం పొందుతావు. సో ఎన్ని జన్మలు అని నువ్వు లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు చేసే కృషిని నువ్వు కరెక్ట్గా చేసుకుంటూ ఉంటే భగవంతుడి దయ నీకు కనిపిస్తూ ఉంటుంది అని అద్భుతంగా కృష్ణుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి అంటేనండి, నువ్వు అంటే సన్యాసుల కన్నా అంటే యోగం, నువ్వు చేసే పనిని నువ్వు యోగం కింద చెయ్యి. ఇప్పుడు ప్రతి అంటే మనకు మానవ పుట్టుకు వచ్చిన తర్వాత మన ప్రారంభం రీత్యా వచ్చే బంధాలు ఉంటాయి, లేకపోతే ఫ్యామిలీ ఉంటుంది, లేకపోతే పిల్లలు ఉంటారు, మనకు ఒక ఉద్యోగం ఉంటుంది, లేకపోతే ఏదో ఒక పని కేటాయిస్తాడు కదా భగవంతుడు మన కర్మను బట్టి. ఆ నీకు ఏదైతే భగవంతుడు కేటాయించాడో ఆ పనిని నువ్వు శ్రద్ధగా బాధ్యతగా అటాచ్మెంట్ లేకుండా అంటే మమకారం పెట్టుకోకుండా ఆ వర్క్ ఈజ్ వర్షిప్ అంటే నువ్వు చేసే పని ఈశ్వరుడికి నువ్వు సమర్పించే నైవేద్యం కింద అంటే ప్రసాద బుద్ధితో అంటే నువ్వు ఈశ్వరుడి పనిని చేస్తున్నాననే భావనతో నువ్వు పని చేస్తూ నీ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటే అది సన్యాసం కన్నా శ్రేష్టమని చెప్పారండి. అంటే అన్ని బాధ్యతలు వదిలేసి నీ ధర్మాన్ని వదిలేసి నీ భగవంతుడు నీకు ఇచ్చిన బంధాలని తెంచుకుని వెళ్ళిపోయినా నీకు ఇంత ఇంత మెరిట్ రాదు. అక్కడ ఉండి నీకు ఇచ్చిన ధర్మాన్ని నువ్వు ఆచరిస్తూ నీకు ఇచ్చిన బాధ్యతలు నువ్వు నెరవేరుస్తూ మమకారం అహంకారం పెట్టుకోకుండా నువ్వు జీవిస్తూ ఉంటే ఒక సన్యాసి అన్ని విడిచిపెట్టి వెళ్ళిన సన్యాసి కన్నా ఎక్కువ ఫలితం వస్తుంది. కూర్చుని గంటలు గంటలు యోగం చేసిన దానికన్నా ఫలితం ఎక్కువ వస్తుంది. నువ్వు రోజు శ్రద్ధగా పూజలు పునస్కారాలు ఆపకుండా రోజు గంటలు గంటలు స్పిరిచువల్ రిలీజియస్ యాక్టివిటీస్ చేసినా కూడా దానికన్నా ఎక్కువ ఫలితం వస్తుంది. నీ పనిని నువ్వు విడిచిపెట్టకుండా శ్రద్ధగా భక్తి భావనతో డిటాచ్డ్గా అంటే మమకారం లేకుండా చేసుకుంటూ ఫలకాంక్ష లేకుండా చేసుకుంటూ వెళితే నువ్వు చేసే పనే యోగం, ఆ యోగం శ్రేష్టమైనది. సో ఇలా నువ్వు జీవిస్తూ ఉండు అర్జున అని కృష్ణుడు చెప్తాడండి.
సో నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది. సో అర్జున ఆస్క్స్ కృష్ణ అగైన్, యు ఆర్ ద ఫార్మ్లెస్ nameless one, Lord. I understand that now, but there are devotees sincere in their devotion and their love for you who choose to worship symbols of you, trees, cows, the sacred fire forms that they believe to be you. They give these forms different names, call them God and friend and child and lover and mother and father. They pour their hearts into these forms, singing your praises, doing their work in your name. I am confused, Lord, and not only and only you can clear my mind on this one. Who is the greater yogi, the one who worships you as absolute, or the one who worships, the one who chooses to worship you through a form, a name, a symbol? So he's asking Krishna, like, who is the greatest yogi, the one who worships you as the absolute, or the one who chooses
or in different to worship, forms
in different forms, a name or a symbol?
So Arjunudu ippudu adugutadandi next question. Krishna nemani adugutadante, Krishna ninnu nuvvu antaryamivi antata unnadi neevu asalu nee swaroopam roopa nama rahitamainadi. అంటే అంతటా ఉన్న చైతన్యం నీవు, హృదయంలో అందరి హృదయాల్లో నివాసిగా ఉన్నది నీవు. సో నీకంటూ ఒక రూపనామాలు లేవు, కానీ ఎన్నో రూపనామాలతో నిన్ను ఆరాధిస్తూ ఉంటారు భక్తులు. ఎందుకంటే ఆ చైతన్యం అంటే అబ్స్ట్రాక్ట్, అంటే మన మనసుకి ఊహకి మన తలంపులకి అందడండి భగవంతుడు. ఎందుకంటే నీ శరీర నీ దేహాత్మ బుద్ధికి, నీ మనసుకి, నీ ఇంద్రియాలకి, నీ బుద్ధికి అతీతంగా ఉన్నాడు పరమాత్మ. సో అటువంటి పరమాత్మని మనం గ్రహించలేము కాబట్టి ఆయన్ని ఆకారంగా రూపంగా భావించి తల్లిగా అదే తండ్రిగానో లేకపోతే భర్తగానో లేకపోతే పిల్లోడుగానో అంటే తండ్రిగా కొంతమంది భావన చేస్తారండి భగవంతుణ్ణి. ఇప్పుడు కొంతమంది భర్తగా భావన చేస్తారు, కొంతమంది పిల్లలలా భావన చేస్తారు మాతృహృదయంతో. అలా రకరకాల రూపాల కింద నిన్ను ఆరాధిస్తారు. కొంతమంది చెట్లని ఆరాధిస్తారు, కొంతమంది ఇది అగ్నిని ఆరాధిస్తారు, గోవుల్ని ఆరాధిస్తారు. నీ పేరు చెప్పుకుని ఎన్నో రూపనామాలు తీసుకుని ఆరాధిస్తూ ఉంటారు కదా. సో భక్తుల్లో రకరకాలు ఉంటారు. ఇలాగా అంటే అంతటా ఉన్న చైతన్యాన్ని ఆరాధించి అంటే రూపనామాలు లేని భగవంతుణ్ణి ఆరాధించేవాడు శ్రేష్టమైన భక్తి కలవాడా, లేకపోతే ఇలాగా రూపనామాలు తీసుకుని దాని చైతన్యాన్ని రూపనామాల ద్వారా ఆరాధించే వాళ్ళు శ్రేష్ఠుల? ఇది నాకు కొంచెం సంశయంగా ఉంది, నువ్వు నాకు దీనికి సమాధానం చెప్పు అని అర్జునుడు కృష్ణుని అడుగుతాడండి.
యా సో ద ఆన్సర్ ఇస్ లాంగ్ దిది, సో ఐల్ పాజ్.
యా స్ప్లిట్.
సో దేర్ ఇస్ నో డౌట్ అర్జున, సెడ్ ద బ్లెస్డ్ లార్డ్, దట్ దోస్ హూ వర్షిప్ మీ యాజ్ ద అబ్సల్యూట్ విల్ కమ్ టు మీ, బట్ ఇట్ ఇస్ నాట్ ఈజీ ఫర్ ద సోల్ దట్ ఇస్ విదిన్ అ బాడీ, the soul that lives in the place of illusions, that is the world, to break free, to see the world as it really is, to see me as I really am. For easier to look for me and find me in many forms that you can see and touch and hear around you. Far easier to pour your love and devotion into things in which you can feel my presence. I would say that the man who can do that, treat every man, woman and child the same, seeing me in them, treat every creature with love, for I am in each of them, treat the earth with respect, feeling my presence in her is the greater yogi.
Beautiful, beautiful. ఇక్కడ కృష్ణుడు అద్భుతంగా సమాధానం చెప్తారండి. ఏమనంటే డెఫినెట్గా అంటే ఖచ్చితంగా అంతటా ఉన్న చైతన్యాన్ని హృదయంలోని అంటే బయట లోపల లేకుండా అంతటా ఉన్న చైతన్యం ఏదైతే ఉందో దాన్ని గనక ఆరాధించగలిగితే అది అత్యుత్తమము అతి శ్రేష్టము. కానీ అంటే అంత పరిపక్వత అంత మెచ్యూరిటీ మన హ్యూమన్ మైండ్కి ఉండదు కాబట్టి అంటే చాలా అరుదుగా ఉంటుంది కాబట్టి అలాగా సో రూపంలో ఆరాధించడం తేలిక కాబట్టి ఎందుకు మనం దేహాత్మ బుద్ధితో తాదాప్యం పొంది ఉన్నాం కాబట్టి మన రూపనామాలతో మనం తాదాప్యం పొంది ఉన్నాం కాబట్టి ఏదో రూపం ఆధారం చేసుకోకుండా మనసు నిలబడదు కాబట్టి ఈ బంధాలు బాంధవ్యాల్లో చిక్కుకుని జీవుడు ఉంటాడు కాబట్టి ఈ మన ప్రేమ మన అనురాగం మన ఆప్యాయత మన మమకారం అంతా కూడా దేవుడు రూపాన్ని ఒక రూపం పెట్టుకుని అది దేవుడని భావించి ఆ భక్తి భావనతో ఆయన్ని ఆరాధించడం కూడా మంచిది. అంటే ఒకేసారి అంతటా ఉన్న రూపనామాలు లేని వస్తువుని మనం పట్టుకోలేం కాబట్టి ఇలా ఆరాధిస్తూ ఆరాధిస్తూ ఉండగా కూడా మనం అక్కడికే చేరతాము. అయితే ఇందులో కృష్ణుడు ఏం చెప్పుకుంటూ వచ్చాడంటే ఒక రూపానికి నామానికి పరిమితం చేసి భగవంతుణ్ణి ఆరాధించడం కన్నా కూడా అందరి రూపాల్లో ఉన్నది ఈశ్వరుడే, అందరి అంటే భూమి భూమాత ఈ భూమి ఈశ్వరుడే అంటే తల్లి భూమాత తల్లి అని భూమిని ఈశ్వరుడిగా భావిస్తూ పంచభూతాల్ని ఈశ్వరుడిగా భావిస్తూ అన్ని రూపాలని ఈశ్వరుడిగా భావిస్తూ అందరూ మనవారు అనుకుని అందరు అందరి హృదయాల్లోనే ఉన్న భగవంతుడిని మనం చూస్తూ వాళ్ళని కూడా భగవంతుడి దృష్టితో చూస్తూ మనం పని చేస్తే మనం తొందరగా అభివృద్ధి పొందుతామని కృష్ణుడు చెప్తాడండి. అంటే మనం ఇందాక గాంధీ గారి గురించి లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి ఇంకా చాలా మంది మహాత్ములు సుభాష్ చంద్రబోస్ కానివ్వండి తిలక్ గారు కానివ్వండి వీళ్ళంతా కూడా అలా జీవించిన వారండి. మన భారతదేశంలో మహాత్ములు అందరూ కూడా అలా జీవించిన పెద్ద మనుషులండి. అందుకు వాళ్ళు ముక్తిని తేలిగ్గా పొందారు. సో ముక్తిని తేలిగ్గా నువ్వు ఎలా పొందొచ్చు అంటే నీ రూపనామాలతో నీకు తాదాప్యం ఉంది కాబట్టి వేరే రూపనామాల మీద నీ మనసు తేలిగ్గా వెళుతుంది కాబట్టి ఆ దేవుడు రూపం నామం పెట్టుకుని నువ్వు ఆరాధించడం మంచిదే అయినా కూడా దానికన్నా శ్రేష్టం ఏమవుతుంది అంటే అందరి రూపనామాలలో ఉన్నది భగవంతుడే, ఈ విశ్వమంతా భగవంతుడే, అన్ని జీవరాశుల్లోని ఉన్నది భగవంతుడే అనే దృష్టితో గనక నువ్వు పని చేస్తూ నువ్వు వ్యవహరిస్తూ ఉంటే నువ్వు ఆ వస్తువుని పొందడం తేలిక అంటే నీకు మార్గం తేలిక అవుతుంది అని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడండి. ఇంకా ఫర్దర్ గా కూడా చెప్తారు, చదువుతుంది చదువు భీష్మ.
అండ్ దేర్ ఫోర్ ఐ సే టు యూ పార్థ, ఫిక్స్ యువర్ మైండ్ అండ్ యువర్ అండర్స్టాండింగ్ ఆన్ మీ అలోన్ ఎట్ ఎవ్రీ మూమెంట్ వాట్ ఎవర్ ఎల్స్ యూ మే బి డూయింగ్. ఇఫ్ దాట్ ఈస్ టూ డిఫికల్ట్ జస్ట్ నౌ, then at least try and get there by the regular disciplined practice of meditation, Dhananjaya. Eventually you will be able to meditate on me through the day without even thinking about it. So yeah, there is further, this is a long answer Didi, so I'll keep pausing.
Yeah. సో కృష్ణుడు అంటే కంటిన్యూ చేస్తూ ఆన్సర్ చెప్పింది ఏంటి అంటే ఇలా చేస్తూ ఉంటే చాలా శ్రేష్టంగా ఉంటుంది. సో నీ దృష్టి నా మీదే కేంద్రీకరించు, అంటే నన్నే గమ్యంగా పెట్టుకుని, నన్నే మార్గంగా పెట్టుకుని, నన్నే తలపెట్టుకుంటూ, నువ్వు ఏ పని చేస్తూ ఉన్నా నన్ను తలపెట్టుకుంటూ చేస్తూ, అంతటా ఉన్నది ఈశ్వరుడు అనే భావనతో నువ్వు చేస్తూ ఉంటే పనిని, అప్పుడు నీకు నిదానంగా నిదానంగా నీ మనసు పవిత్రం అవుతూ ఉంటుంది, ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది, అప్పుడు మార్గం నీకు తేలికవుతుంది అని కృష్ణుడు చెప్తాడండి అర్జునుడికి.
Arjuna looked around him, a question in his eyes, but Krishna had already sensed it. If your life is so full of action that it is hard to put aside time for the practice of meditation, then simply offer up your every action to me as you do it.
Bound. Ante indaka answer lo Krishnudu inko maat kuda antundi, veelananta nannu dhyanam chestu undu nuvvu ane sariki అర్జునుడు డౌట్ అడగబోయే ముందే కృష్ణుడికి నవ్వొస్తుంది. ఎందుకంటే సంశయం ఏంటో చెప్పక ముందే కృష్ణుడు గ్రహిస్తాడు కదా, మన తలంపు రాకముందే ఈశ్వరుడికి మనకి ఏం తలంపు వస్తుందో తెలుస్తుందంటండి. సో అడగబోయే ముందే కృష్ణుడు అన్నాడంట, నువ్వు ఇప్పుడు కంగారు పడుకు ధ్యానం చేయమంటే కూర్చుని గంటల గంటల ధ్యానం నీకు కుదరకపోతే, నీ లైఫ్ అంతా నీ డే అంతా యాక్టివిటీతో నిండిపోయి ఉంటే నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు, అయ్యో కూర్చుని నేను గంటలు గంటలు ధ్యానం చేయలేకపోతున్నాను, లేదా ధ్యానం చేయడానికి నాకు టైం లేదు అనుకోవాల్సిన అవసరం లేదు, నీ నిత్య జీవితమే మెడిటేషన్ కింద మార్చుకో అన్నాడు అంటండి. అంటే నువ్వు జీవించే విధానాన్ని నువ్వు ధ్యానంగా మార్చుకోమని చెప్పాడంటండి కృష్ణుడు.
అంటే అదే ఏ పని చేసినా ఆయనకి అర్పించేలాగా చేయమన్నారన్నమాట.
అంటే నువ్వు చేసే ప్రతి పనిని నాకు సమర్పించి చెయ్యి. అంటే నీ కృషి నువ్వు 100% పెడుతూ నీ యాక్షన్ ని నాకు సమర్పించేయి, అంటే ప్రసాద బుద్ధితో చేయమన్నాడండి పని. ఓకేమ్మా.
సో ఈవెన్ సో కంటిన్యూ అవుతుంది, ఇఫ్ ఈవెన్ దాట్ ఇస్ టూ హార్డ్, ఇఫ్ యూ కెనాట్ రిమెంబర్ టు ఆఫర్ యువర్ యాక్షన్స్ టు మీ, దెన్ అట్లీస్ట్ క్యారీ అవుట్ యువర్ యాక్షన్స్ సెల్ఫ్లెస్లీ వితౌట్ ఎనీ డిజైర్ ఫర్ రివార్డ్ విత్ నో ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ అ పర్టిక్యులర్ రిజల్ట్, ఇఫ్ యూ క్యాన్ డూ దట్ జస్ట్ దట్ వన్ థింగ్ ఇట్ ఈస్ ఇనఫ్.
బ్యూటిఫుల్. కృష్ణుడు పాపం ఇంకా స్టెప్ దిగి వస్తున్నాడండి, ఎందుకంటే ఎక్కువ స్థాయి అంటే హై స్థాయి మనం అందుకోలేనప్పుడు ఒక మెట్టు దిగుతాడనమాట. పోనీ అంత చేయలేమో పోనీ ఇది చెయ్యి, ఇంకా అది కూడా అందుకోలేకపోతున్నావు, నెక్స్ట్ మెట్టు దిగాడనమాట. ఆ నెక్స్ట్ మెట్టు కూడా మనకి అమ్మో ఇది కూడా కష్టం అనిపించిందని మళ్ళీ మెట్టు దిగుతున్నాడండి. మెట్టు దిగి అంటున్నారు సరే ఇంకా నీకు ఇది కూడా సాధ్యం కాదు అనుకుంటే, ప్రతి యాక్షన్ ని నాకు సమర్పించే బుద్ధి నీకు లేకపోతే, ప్రసాద బుద్ధిగా చెయ్యలేకపోతే, అప్పుడు ఇదన్నా చెయ్యి. ఏం చేస్తావు పని, నువ్వు శ్రద్ధగా చెయ్యి, నువ్వు క్రమశిక్షణతో చెయ్యి, ఆ చేసిన పనికి ఫలితం ఆశించకుండా పని చేస్తూ వెళ్ళు, అది సరిపోతుంది. అది ఎందుకంటే సమర్పణ బుద్ధితో అంటే శరణాగతి బుద్ధితో ప్రతిదీ ఆయనకి సమర్పించలేకపోతే, మనసు అది సహకరించకపోతే, కనీసం నువ్వు చేసే పని నువ్వు శ్రద్ధగా చేసుకుంటూ ఫలితం ఆశించకుండా పని చేయడం నేర్చుకో అన్నాడండి కృష్ణుడు.
యా ఫర్ దట్ వన్ థింగ్ డూయింగ్ యాక్షన్ విత్ నో డిజైర్ ఇస్ ఫార్ మోర్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ దాన్ సింపుల్ డివోషన్, ఫార్ హార్డర్ టు అచీవ్ దాన్ సింగిల్ మైండెడ్ కాన్సన్ట్రేషన్, అండ్ బ్రింగ్స్ ఫార్ మోర్ పీస్ దాన్ ఆల్ ద నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఇన్ ద వరల్డ్.
అంటే కోరిక లేని కర్మ చేయమన్నాడండి కృష్ణుడు. ఏంటంటే కామం లేని పని, అంటే కామము డిజైర్ అంటే మనం ఏదో కోరిక పెట్టుకుని పని చేస్తే ఆ కోరిక మన దుఃఖానికి కారణమైపోతుంది. నువ్వు కోరిక రహితంగా శ్రద్ధగా చేసిన పని యోగంగా మారి నీ సుఖానికి కారణమవుతుంది. సో ఫలాపేక్ష లేకుండా కోరిక రహితంగా నువ్వు చేసే పని శ్రేష్టమైన యోగం లాంటిదే అంటున్నాడండి ఇక్కడ కృష్ణుడు. ఎందుకు చాలా గొప్ప యోగం ఇది అంటే ఫలకాంక్ష లేకుండా నువ్వు చేసే పనిని నువ్వు యోగంగా చేస్తూ ఉంటే ఫలితం వస్తుంది, అది నిన్ను అంటదు. అంటే కోరిక, మనం కోరికతో అసలు నాన్నగారు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్తారు కదండి, కోరిక నువ్వు పక్కన పెట్టి పని చేస్తేనే, ఇందాక గాంధీ గారు కోర్ట్స్ లో కూడా నాన్నగారు అంటున్నారు కదా, కోరిక, కోపము, ఆ పిసినాలితనము, ఈ మూడు మోక్ష ద్వారా, అది ఈ మూడు నరక ద్వారాలు అన్నారండి. నరకానికి మూడు గేట్లు, ఒకటి కోపము, ఒకటి మైజర్లీనెస్, పిసిని కొట్టుతారు అంటే గ్రీడ్ అన్నమాట, గ్రీడ్, కోరిక, ఇవి నరకానికి ద్వారాలు అంటండి. అంటే గేట్లు వైడ్గా ఉంటాయి, ఈ మూడు ద్వారాల్లో నుంచి మనం నరకానికి ఈజీగా వెళ్ళిపోవచ్చు అని నాన్నగారు చెప్తూ ఉండేవారు. ఏంటి, కోరిక, కామము, కోరిక ప్లస్ ఈ పిసిని కొట్టుతాను, అంటే ఏది ఇవ్వకుండా మనకి అంతా మనదే, మనకే ఉంచుకోవాలి, ఎవరికి ఏది పంచిపెట్టకూడదనే స్వార్థం, ఇవి ఉన్నప్పుడు అసలు మనకి మోక్ష ద్వారం తెరవబడదండి. నరకంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, విశాలంగా ఉంటుంది, అందరూ వెళ్ళిపోవచ్చు అందులోంచి అని చెప్తూ ఉండేవారు నాన్నగారు. అలా ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, కోరికారహితంగా గనక నువ్వు జీవిస్తూ ఉంటే, కోరికారహితంగా గనక నువ్వు పని చేసి ఫలాపేక్ష లేకుండా చేస్తూ ఉంటే నీకు అపారమైన శాంతి, సుఖము కలుగుతుంది. ఎందుకంటే కోరికతో చేసింది ఎప్పటికైనా నిన్ను బంధించి దుఃఖానికి కారణమవుతుంది. కోరికారహితంగా నువ్వు చేసిన ప్రతి పని నీకు యోగంగా మారి నీకు సుఖానికి కారణమవుతుంది అని చెప్పాడండి కృష్ణుడు.
సో ఇక్కడ, సో నౌ షీ సేస్ ఆల్ ద క్వాలిటీస్ దట్ అ ట్రూ డివోటీ షుడ్ హ్యావ్ దీది. సో ఐల్ ఎక్స్ప్లెయిన్ జస్ట్ వన్ అండ్ దెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్, రైట్? సో లెట్ మీ సే ఇట్ అగైన్ క్లియర్లీ, సింప్లీ, ఎగ్జాస్టివ్లీ. Let me define a true devotee for you, Partha. First one, he who has no ill will towards anyone is a true devotee.
Okay. So, Krishnudu ikkada inka metlu digutunnadandi manakosam. Metlu digi, Arjuna, neeku ardham ayyela, inka nenu vipulanga neeku cheptanu. Oka bhaktudu, ante moksham pondali, lopalunna truthunu manam pondali, మనం జన్మరాహిత్యం పొందాలి, ఆ మోక్షసుఖం మనం పొందాలి అని కాంక్షించి ప్రయత్నించే సాధకుడు, ఆ భక్తి చెల్లించే భక్తుడు ఏ క్వాలిటీస్తో ఉండాలో నేను నీకు చెప్తాను, అది శ్రద్ధగా వినమని చెప్పాడండి కృష్ణుడు. అందులో ఫస్ట్ది ఏంటి అంటే, రిపీట్ చేయమ్మా.
హీ హూ హ్యాస్ నో ఇల్ విల్ టువర్డ్స్ ఎనీవన్.
సో ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఫస్ట్ క్వాలిటీ ఒక భక్తుడికి ఉండవలసిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే, ఇతరుల పట్ల అంటే పరోపకారం, ఉపకారం తప్ప అపకారం తలపెట్టకూడదు. అంటే ఎవరి పట్ల నీకు చెడుద్దేశం కానీ, దురుద్దేశం కానీ, నెగిటివ్ భావన కానీ ఏ జీవుల పట్ల, ఏ మనుషుల పట్ల నీకు కలగకూడదు. భక్తుడిలో ఉండవలసిన ఫస్ట్ క్వాలిటీ చెప్తున్నాడండి భగవంతుడు. ఏంటది, ఎవరి పట్ల నీకు చెడు ఉద్దేశం కానీ, దురుద్దేశం కానీ, ఇల్ అంటే నెగిటివ్ ఎమోషన్ కానీ ఎవరి పట్ల నీకు ఉండకూడదు. అది ప్రిలిమినరీ ఫస్ట్ క్వాలిటీ అండి. యా,
ఎవరికి నెగిటివ్ జరగాలని అలా
కోరుకోకూడదు, అంటే ఎవరికి రాకూడదు, ఎవరికి హాని జరగాలని కానీ, ఎవరికన్నా చెడు జరగాలని నీకు తలంపులో కూడా ఎవరి పట్ల ఉండకూడదు.
హీ హూ ఇస్ ఫ్రెండ్లీ and compassionate.
బాగుంది. అంటే అందరితో మైత్రి, స్నేహంగా ఉంటూ అందరి పట్ల దయగా ఎవరైతే ఉంటున్నారో వాడు భక్తుడు. అంటే భక్తుడు ఎలా ఉంటాడు అని వర్ణిస్తూ పాయింట్లు వైజ్ చెప్పుకుంటూ వస్తున్నాడు అండి కృష్ణుడు. ఫస్ట్ది ఎవరి పట్ల చెడు ఉద్దేశం కానీ, చెడు భావన కానీ ఉండకుండా, ఎవరికి అపరాధం తలపెట్టకుండా అందరూ సుఖంగా ఉండాలి, ఎవరు దుఃఖపడకూడదు, ఎవరికి హాని తలపెట్టకూడదు, నీ తలంపులో కానీ, యాక్షన్లో కానీ, మాటలో కానీ ఎదుటి వాళ్ళని నువ్వు నొప్పి కలిగించకూడదు. రెండు, నీకు అందరి పట్ల మైత్రి, అందరితో స్నేహంగా ఉంటూ అందరి పట్ల నీకు దయ కలగాలి, అది భక్తుడి లక్షణం. సో రెండు క్వాలిటీస్ అండి. నెక్స్ట్,
అంటే అలా 28 చెప్తాను అనమాట, 28 చెప్తాడు
అంటే
అన్ని ఒక్కొక్కటి చెప్తాను. సో లాస్ట్ లో ఏం చెప్తాడో ముందే చెప్తున్నాను. యా, సచ్ ఎ మ్యాన్ అర్జున ఇస్ మై డివోటీ, సచ్ ఎ మ్యాన్ ఇస్ డియర్ టు మీ, అండ్ అమంగ్ సచ్ మ్యాన్ దోస్ హూ హ్యావ్ కంప్లీట్ ఫెయిత్ ఇన్ మీ, హూ థింక్ ఆఫ్ మీ అస్ దేర్ అల్టిమేట్ ఎయిమ్ అండ్ రిజాయిస్ ఇన్ మీ, దే ఆర్ ఎక్సీడింగ్లీ డియర్. అంటే ఈ 28 అయ్యాక ఇది చెప్తారన్నమాట. సో
అంటే ఇలా 28 క్వాలిటీస్ చెప్పుకుంటూ వచ్చాడండి కృష్ణుడు. అంటే ఒక భక్తుడని ఎవరు అనిపించుకుంటారు, ఈ 28 కళ్యాణ గుణాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఆయన భక్తుడని ఆయన చెప్తున్నారు. మనకి ఇందులో ఒకటి రెండు కూడా లేకుండా మనం భక్తులు అని నాన్నగారు మనకి బ్యాడ్జులు ఇచ్చేసారని భక్తులు అని పెట్టుకుని మనం అందరం తిరుగుతున్నామండి. సో ఇప్పుడు భక్తుడు ఏంటో మన కృష్ణుడు మనకు తెలియచేస్తున్నాడు. అంటే ఈశ్వరుడు ఆయన స్క్రిప్చర్ లో ఇచ్చింది ఇది, గురువు గారు మన పట్ల దయతో మనకి ఒక్క క్వాలిటీ 28 క్వాలిటీల్లో ఒక్క క్వాలిటీ ఉన్న ఆ క్వాలిటీని పట్టుకుని మనల్ని పాలిష్ చేసి మనలో ఉన్న మలినాన్నంతా ఆయన పక్కన పెట్టి దాని మీద దృష్టి పెట్టకుండా మనలో ఉన్న మంచి క్వాలిటీని పట్టుకుని మనల్ని ప్రెషస్ గా చూసి దీన్ని పెంపొందింప చేస్తూ దాన్ని మెల్లగా తొలగిస్తూ గురువు చేసిన వర్క్ అపారం అండి. ఎందుకంటే కృష్ణుడు చెప్పిన ఈ క్వాలిటీస్ అన్ని ఉండాలి అంటే మనలో ఒక్కళ్ళం కూడా భక్తులుగా మిగలవండి. అప్పుడు అందుకు గురువు ఏం చేస్తాడు అంటే అంటే ఈశ్వరుల్లో ఒక జ్ఞాన భాగం తీసుకుని వస్తాడంటండి జ్ఞాని. ఎందుకు, ఈశ్వరుడికి అన్ని ఉంటాయి, అంటే అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, బ్లెస్సింగ్ ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది. అంటే పనిష్మెంట్ కూడా మన మీద ఇష్టం మీదే, మనల్ని ఉద్ధరించడానికే. అంటే లేకపోతే చెడిపోయేటప్పుడు ఒక దెబ్బ వేయకుండా పిల్లోడు బాగుపడడు. సో అలా ఒక దెబ్బేసి ఎలా అయితే చదివిస్తుందో తల్లి, అలా ఒక దెబ్బేసి మనలో మార్పు తీసుకొస్తూ ఉంటాడు ఈశ్వరుడు. కానీ ఒక జ్ఞాని, ఒక గురువు ఏం చేస్తాడు, నీకు నొప్పి తగలకుండా ఆ పనిష్మెంట్ కింద అనిపించకుండా నీకు చాక్లెట్ ఇచ్చి, అంటే ఏదన్నా దెబ్బ తగిలిందనుకుంటూ చాక్లెట్ ఇచ్చి నిన్ను మురిపించి అది అది మర్చిపోయేలా చేసేస్తావు తల్లి. అలా మనకి ఈ సబ్జెక్ట్ ద్వారా, ఆయన ప్రేమ ద్వారా, ఆయన అన్కండిషనల్ లవ్ తో మనకి ప్రారంభం కొట్టే దెబ్బలు మనకి తగలకుండా ఆయన పదిలంగా నడిపిస్తున్నారండి. సో ఈ కృష్ణుడు అన్నది ఏంటి అంటే ఈ 28 గుణాలు ఉంటే వాడు భక్తుడు అవుతాడు. ఇలా ఈ క్వాలిటీస్ తో ఉంటూ నన్ను స్మరిస్తూ నన్ను తలపెట్టుకుంటూ నన్నే గమ్యంగా పెట్టుకుని ఎవరైతే జీవిస్తున్నారో వాడికి నా స్వరూపం నేను ఇస్తాను అని చెప్పాడండి భగవంతుడు. వాళ్ళు నాలుగు ఒకటి అవుతారు,
అత్యంత సన్నిహితులు అని చెప్తాడనమాట.
అంటే బాగా క్లోజ్ డివోటీ, అంటే నా హృదయానికి వాళ్ళు అత్యంత సమీపంలో ఉంటారు.
థర్డ్ వన్, హీ హూ ఇస్ ఫ్రీ ఆఫ్ ద ఈగో, ద సెన్స్ ఆఫ్ ఐ మీ మైన్.
అంటే ఎవరైతే నాది నేను అని ఈ దేహాత్మ బుద్ధితో ఎవరైతే జీవించరో, ఈ నాది వదులుకుని నేను అనే ఈ అహంభావన ఎవరైతే వదులుకుంటారో వాళ్ళు నా భక్తుడు.
He who is even minded in pleasure and pain.
అంటే ఎవరైతే సుఖంలోను దుఃఖంలోను మంచిలోను చెడులోను సమాన బుద్ధితో ఉంటాడో తను నా భక్తుడు.
He who is always content.
ఎప్పుడు ఎవరైతే సంతృప్తిగా ఉంటాడో, అంటే ఈశ్వరుడు ఇచ్చిన జీవితంతో, ఈశ్వరుడు ఇచ్చిన పరిస్థితులతో, ఈశ్వరుడు ఇచ్చిన ఐశ్వర్యంతో, అంటే ఇంకా సమస్తం నీ ప్రారంభంలో ఏది వచ్చినా కూడా నువ్వు సంతృప్తిగా, అంటే నీకు ఇచ్చిన దాంతో, భగవంతుడు నాకు ఇచ్చిన దాంతో నేను సంతృప్తిగా ఉండడం, అంటే కంప్లైంట్స్ లేకుండా, నాకు అది లేదు నాకు ఇది లేదు వాళ్ళు ఇలా ఎందుకున్నారని కంపారిజన్ లేకుండా ఏది ఉంటే దాంతో సంతృప్తిగా ఉండేవాడు భక్తుడు.
Self-control and doesn't let his senses rule his mind.
ఎవరైతే తన ఇంద్రియాలు మనసు కూడా తన ఆధీనంలో ఉంటాయో, అంటే ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్ళిపోయి మనసు ద్వారా బయటకు వెళ్ళిపోయి అంటే చపలత్వంతో ఉండి వేవరింగ్గా ఉండి అటు ఇటు మనసు వెళ్ళిపోకుండా స్థిరంగా ఎవరైతే స్థిర బుద్ధితో ఉంటారో అటువంటి వారు నా భక్తులు.
హీ హూ హ్యాస్ will power, whose determination is unshakable.
ఎవరైతే దృఢ బుద్ధితో, దృఢ నిశ్చయంతో ఎవరైతే నన్ను ఆధారం చేసుకుని నా పట్ల అంటే ఏకాగ్రత కలిగి దృఢ నిశ్చయంతో ఉండి, అంటే అది వస్తువు పొందాలి, భగవంతుణ్ణి మనం పొందాలి అనే ఏకాగ్రత పెట్టుకుని అక్కడ నుంచి కదలకుండా స్థిరంగా స్థిర బుద్ధి కలవాడు భక్తుడు.
He from whom the world does not shrink from fear or disgust or loathing.
ఎవరైతే అంటే నువ్వు ఎలా ఉంటే సృష్టి నీకు భయపడదు, సృష్టి నిన్ను అంటే మళ్ళీ చదవమ్మా, సృష్టి నీకు భయపడదు అంటే కృంగిపోదు, కృంగిపోదు అంటే నిన్ను చూసి ఎవరు కృంగిపోకూడదు, ఎవరు నిన్ను చూసి భయపడకూడదు, ఎవరు నిన్ను చూసి బెంగ పెట్టకూడదు, నువ్వు అలా ఉండాలి, అటువంటి వాడు భక్తుడు. అంటే నీ నీ జీవిత విధానం నువ్వు నీ 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 నువ్వు ఎలా ఉండాలి అంటే నీ వల్ల ఎవరు కృంగిపోకూడదు, నీ వల్ల ఎవరు చిన్న బుచ్చుకోకూడదు, నీ వల్ల ఎవరు భయపడకూడదు, నీ వల్ల నువ్వు ఎవరికి బెంగకి కారణం అవ్వకూడదు, అలా ఉంటే నువ్వు భక్తుడివి.
He who does not shrink from the world from fear or disgust or loathing. He who is free of anger and joy, free fear and anxiety.
అంటే ఎవరైతే భయానికి దుఃఖానికి ఆందోళనకి అంటే అంటకుండా ఉంటాడో వాడు భక్తుడు. అంటే భయానికి గురి అవ్వవు, యాంగ్జైటీ అంటే ఆందోళన, ఆందోళన దుఃఖానికి బెంగకి గురి అవ్వడో వాడు భక్తుడు. అసలు ఇప్పుడు ఈ గ్రీష్మ చదివే క్వాలిటీస్ అంటే అర్జునుడికి కృష్ణుడు చెప్తాడు భక్తుడికి ఏ క్వాలిటీస్ ఉండాలో, మన అంటే భారతదేశంలో మహాత్ములందరికీ ఈ క్వాలిటీస్ ఉండి జీవించిన వాళ్ళండి వాళ్ళు, అలా ఉండి జీవించి మన దేశానికి స్వరాజ్యం తీసుకొచ్చారండి. అందుకే భారతదేశం గ్రేట్ అని ఎందుకంటారంటే ఊరికే ఒక దేశం గ్రేట్ అయిపోదండి. ఒక దేశం గ్రేట్ అయ్యింది అంటే ఎంతో మంది అవతార పురుషులు భూమి మీదకి వచ్చారు, ఎంతో మంది మహాత్ములు జ్ఞానులు ఈ భూమి మీదకి వచ్చారు, అది మన భారతదేశంలోకి వచ్చి మనకందరికీ బోధించి ఇది కర్మభూమి అంటారండి. ఎందుకు నీ కర్మంతా ఇక్కడ ఖర్చు చేసుకుని వెళ్ళడానికి నీకు అద్భుతమైన అవకాశం. సో మనందరం అదృష్టవంతులం, ధన్యులం, ఎందుకంటే ఇటువంటి అంటే ఆత్మని పొందడానికి మనకి ఏదైతే సామాగ్రి అవసరమో అది అద్భుతంగా రాసులు రాసులు మనకి పోసున్నారండి. అది రాసుల కింద పోయడమే కాదు, అది ఎలా యూటిలైజ్ చేసుకోవాలో మన గురువు వచ్చి మనకు చూపించి మనకి మార్గం చూపించి మనకి కృష్ణుడు చిన్నపిల్లల నుంచి అదే ఎల్కేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అవసరమైందంతా భగవద్గీతలో చెబితే దాన్ని నాన్నగారు ఇంకా మనకి స్వీట్ గా చెప్తూ జ్ఞానాన్ని జ్ఞానానికి మార్గం ఇంకా తేలిక చేసి మనల్ని దగ్గరుండి నడిపించారు. అంటే ఒక విగ్రహారాధనో లేకపోతే ఒక రూపాన్ని నామాన్ని పట్టుకుని ఆరాధించో ఇది చేసో అది చేసో ఏదో విధంగా నన్ను పట్టుకుని ఆలాడు అన్నదానికి ఈశ్వరుడే గురు రూపం దాల్చి మన జీవితాల్లోకి వచ్చి ఆయన పట్ల అట్రాక్షన్ కలగజేసుకుని ఆయన పట్ల ఇష్టం కలగజేసుకుని ఆయన నుంచి మన బుద్ధి చదరకుండా ఆయనే చేసుకుని మనకి ఇంకా ఇంకా ఈజీ చేశాడు. ఎందుకు? మన పూర్వజన్మ పుణ్యం, ఆయన దయ, మన అదృష్టం అండి. అంటే గొప్ప భాగ్యం, గొప్ప భాగ్యం ఆయన ఆయన కంట్లో ఆయన చూపులో ఆయన దయలో మనందరం పడిపోవడం అనేది అంటే ఇంకా మనం వెలకట్టలేని నిధి అండి అది. అంటే ఇంకా ఏది నిధి కాదు, అది మాత్రమే మన నిధి. ఆ నిధిని మనం ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ మనం ఆయన ఆయనకి అంటే దగ్గర అయిపోవడం అనమాట. ఎవరు నాకు అత్యంత ఆత్మీయులు ఆప్తులు క్లోజ్ అని చెప్పాడో భగవంతుడు అది ఆయన మనల్ని చేసుకున్నారండి. ఆలింగనం గురువు మనల్ని చేసేసుకున్నాడు. మన దగ్గర ఇన్ని దైవీ గుణాలు లేకపోయినా మనల్ని ఆలింగనం చేసుకుని మనల్ని పవిత్రుణ్ణి చేయడానికి 60 ఏళ్ళ కృషి అండి నాన్నగారిది. సో మనం స్క్రిప్చర్ చదివి మనం అది అవ్వలేమండి. అంటే చదవచ్చు, ఇలా ఉండాలి కదా అని తెలుసుకోవచ్చు, కానీ మనల్ని పరిపక్వం చేసేది ఎవరు? అంటే ఇలా ఇలా దృఢ నిశ్చయంతో దృఢ బుద్ధితో ఉండి ఎవరికి హాని తలపెట్టకుండా ఎవరికి హాని చేయకుండా అందరి పట్ల సదుద్దేశంతో ఉంటూ అందరి పట్ల మైత్రిగా ఉండి ఎవరు నీకు భయపడకుండా ఎవరి బెంగకి ఎవరికి భయానికి ఎవరి అశాంతికి నువ్వు కారణం అవ్వకుండా. అంటే నిజం చెప్పాలంటే మహాత్మా గాంధీలా జీవించమని చెప్పాడండి భగవంతుడు మనల్ని. కానీ గాంధీలా మనం అందరం ఎలా జీవించగలమండి? అసలు మన దగ్గర అంత అంత కెపాసిటీ ఎక్కడుంది? అంటే చీమల్లా చీమ తలకాయ అని తోడమండి మనం. జీవలక్షణాలు పెట్టుకుని ఇష్టాలు రాగద్వేషాలు పెట్టుకుని మన గురువు సమక్షంలోకి మనం వెళ్తే ఆయన భగవద్గీతని బోధిస్తూ ఉదాహరణలు మహాత్ములు ఎలా జీవించారో ఇస్తూ, అంటే మరీ అంతలా మనం ఉండలేమని స్టెప్ బై స్టెప్ గ్రౌండ్కి వచ్చేసి మన దగ్గరకు వచ్చి మనల్ని ఎత్తుకుని లాలించి పాటలు పాడి మనకి భోజనాలు ఏర్పాట్లు చూసి మనకి ప్రయాణం ఏర్పాట్లు చూసి, అంటే ఎంత ఆకర్షించుకుంటే మనం ఆయనకు ఆకర్షింపబడ్డామండి. ఆకర్షింపబడి ఆ సబ్జెక్ట్ని వెన్నముద్దలాగా మనకి కలిపి తినిపించి అది మనకి డైజెస్ట్ అవ్వకపోతే అసలు ఈ జన్మ వృధా అండి మంది. అంటే అంత ప్రేమ కురిపించిన గురువు ఆయన మీద ధ్యాస పెట్టుకుని మనం వస్తువుని పొందకపోతే ఇంతకన్నా అవకాశము, ఇంతకన్నా ఆపర్చునిటీ ఇంకా రావడానికి ఎక్కడ ఆస్కారం అండి? యోగుల కుటుంబంలో నిన్ను పెట్టి ఉద్ధరిస్తానన్నది మన ఎటువంటి ప్రారంభం ఉన్నా ఆయన మన జీవితంలోకి ఎంటర్ అయ్యి మన మన బంధువు, మన మిత్రుడు, మన ఆప్తుడు, మన దైవం ఆయన ఆయన అయ్యేలా చేసి మనల్ని అభివృద్ధిలోకి తీసుకొద్దామని అహర్నిశాలు కష్టపడితే, మనం మా బాగుపడకపోతే, మనం ఈ లక్షణాలను అలవర్చుకోకపోతే ఇంకా 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 ఎలా బాగుపడగలం మనం?
Yeah, he who does not feel grief because of anyone's actions.
Ante evaru mana patla ela unna, evaru mana patla ela pravartinchina kuda, manam benga pettukokunda, manam dukkinchakunda evaraithe untaro vaaru bhaktulu.
Yeah, he who has no expectations
ante aashinchu ante emi aashinchakunda unnavadu ante evar nunchi emi aashinchaku aashinchakunda undadu ante ante ee edo oka aashinchu lekunda manamu ee vyavaharam cheyamandi ippudu chuttal nunchi aashistamo lekapothe bandhuvul nunchi aashistamo lekapothe pillal nunchi aashistamo talli tantrul nunchi aashistamo ala kaakunda aashinchu lekunda jeevinchevadu నా భక్తుడు అన్నాడు. ఎందుకు? ఆశింపు లేకుండా జీవిస్తే నీకు ఇంకా దుఃఖం రాదండి. అంటే నీకు సఫరింగ్ ఉండదు, సారో ఉండదు. ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా ఉండనిచ్చి నీ పని నువ్వు చేసుకుంటూ, నీ ధ్యాస భగవంతుడిని పెట్టి నువ్వు చేసే పని పూజ కింద నువ్వు చేసుకుంటూ వెళ్ళి ఏమీ ఆశించకుండా జీవిస్తూ ఉంటే నీకు భక్తి భక్తి ఉన్నవాడి లక్షణం అంటుంది అది.
చదువమ్మా.
ఎవరైతే పవిత్రమైన తలంపులతో ఉంటారో వాడు నా భక్తుడు. అంటే మన తలంపులు కూడా ఎప్పుడు పవిత్రంగా ఉండాలి. అంటే నెగిటివిటీ రాకూడదు, అక్కర్లేని తలంపులు ఉండకూడదు, మనకి మన మనసును పాడు చేసే తలంపులు రాకూడదు. మన మనసు ఎప్పుడు స్వచ్ఛంగా పవిత్రంగా ఉంచుకుంటూ ఉండాలి. అలా ఉన్నవాడే భక్తుడు.
Skillful in action.
ఎవరైతే వాళ్ళు చేసే పనిలో నైపుణ్యత కలిగి ఉండడం, అంటే ఒక పని చేశాము అంటే అది పర్ఫెక్ట్ గా చేయాలి. అంటే ఒకవేళ మనకి చేతకపోయినా మన ప్రయత్నం చేసి అది అంటే కొంతమందికి చాలా క్లెల్లీనెస్ ఉంటుందండి, అంటే పరిశుభ్రత. సో ఎక్కడ పెట్టవలసింది అక్కడ పెట్టి నీట్గా ఉంచుతారు. అది అంటే వాళ్ళు చేసే పని అంటే ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉంటుంది. నాన్నగారు ఇలా చాలా ఉదాహరణలు ఇస్తూ ఉండేవారు. ఏ నువ్వు ఒక పని చేసావనుకో, అంటే నువ్వు అందంగా పని చేస్తే అది చూసి అబ్బా ఇది ఎంత బాగుంది అనిపించేలా ఉండాలి. అంటే నువ్వు చేసే ప్రతి పని పట్ల నీకు పర్ఫెక్షన్ రావాలి. సో నువ్వు చేసే పనిని కంప్లీట్ ఏకాగ్రతతో శ్రద్ధతో చేయాలి.
He who has stopped thinking of himself as the doer of the action and sees himself instead as part of a grand plan that involves everything else in the universe.
Super. Ide nanagaru repeated ga anevar kada ee roje pamparu kuda aa quote ee roju rasindi re pamparu ante nanagaru cheppevarandi idi repeated ga cheppevaru evaraithe kartrutvam lekunda pani chestunnaru. అంటే నేను ఈ పనిని చేస్తున్నాననే భావన లేకుండా, నా వల్ల ఇది జరుగుతోందనే భావన లేకుండా, అది ఈశ్వరుడి దయలో జరగబడుతోందని ఎవరికైతే అర్థమవుతుందో, అది అర్థమయ్యి ఎవరైతే కర్తృత్వ రహితంగా పనిచేస్తాడో వాడు నా భక్తుడు అన్నాడండి. అండ్ దీనికి ఉదాహరణగా నాన్నగారు చాలాసార్లు దెర్ ఈస్ నో ఉషా ఆర్ దెర్ ఈస్ నో గ్రీష్మ అపార్ట్ ఫ్రమ్ గాడ్. అంటే ఊరికే పేర్లు ఊరికే వంపు కింద తీసుకున్నారు ఆయన, తీసుకుని దెర్ ఈస్ నో గ్రీష్మ అపార్ట్ ఫ్రమ్ గాడ్, దెర్ ఈస్ నో ఉషా అపార్ట్ ఫ్రమ్ గాడ్, దెర్ ఈస్ నో అరుణ అపార్ట్ ఫ్రమ్ గాడ్. ఇఫ్ దెర్ ఈస్ గ్రీష్మ అపార్ట్ ఫ్రమ్ గాడ్, హూ ఈస్ షీ? అంటే సబ్జెక్ట్ ని అంటే మనకు అర్థమై మనసుకు పట్టడానికి నాన్నగారు చేసిన అంటే ఎన్ని ఎన్ని అంటే సర్వభావైన భారత అంటారు కదా కృష్ణుడు, అంటే అన్ని విధాలుగా నన్ను కొలువు అన్నట్టు అన్ని విధాలుగా సబ్జెక్ట్ చెప్తారండి మన మనసుకుని మనసుకి అది సబ్జెక్ట్ పట్టుకుని అంటే ఇంకా మనం ఎటు తిరిగినా మనకు సబ్జెక్ట్ గుర్తు రావాలన్నమాట. సో ఆయన ఏమన్నారు, అసలు నువ్వు ఉన్నావా వ్యక్తిగా, అసలు నువ్వు ఉన్నావా, పలానా రూపం పలానా నామం నేనని అనుకుంటున్నావు, ఇప్పుడు ఉషని నేను అనుకుంటున్నావు, ఈ రూపం ఉష అనుకుంటున్నావు, లేకపోతే ఈ నామం ఉష అదే రూపం పలానా నాది, ఈ పేరు నాది అని తాదాప్యం ఉంది కదా. ఆ తాదాప్యం పొందే ఉష ఎవరు, లేకపోతే ఆ తాదాప్యం పొందే గ్రీష్మ ఎవరు? సో మనిషి మనిషి దగ్గరికి వచ్చి ఇలాగా ఏలు పెట్టి వేర్ ఈజ్ ఉష అపార్ట్ ఫ్రమ్ గాడ్ అంటే ఈశ్వరుడికి భిన్నంగా ఎవరిది, ఈశ్వరుడికి భిన్నంగా నేనున్నాను అనుకునే ఈ నేనెవరు, ఈశ్వరుడికి భిన్నంగా నువ్వు లేనే లేవు, లేదు ఈశ్వరుడికి భిన్నంగా నేనున్నానని అనుకుంటున్నావు అనుకో, అనుకునే నేనెవరు, ఆ అనుకునే గ్రీష్మ ఎవరు, ఆ అనుకునే ఉష ఎవరు? సో ఆ క్వశ్చన్ లో ఆయన వేసే క్వశ్చన్ లోనే సమాధానం ఉందండి. అంటే ఈశ్వరుడికి భిన్నంగా ఏ రూపనామాలు లేవు, ఈశ్వరుడికి భిన్నంగా నేను లేను, ఈశ్వరుడికి భిన్నంగా నాది లేదు, ఈశ్వరుడికి భిన్నంగా క్రియేషన్ లేదు, ఈశ్వరుడికి భిన్నంగా ఏదీ లేదు. సో ఉన్నదే ఈశ్వరుడు, నేను లేను, ఆ నేను లేను అనేది నాకు అనుభవంలో లేదు కాబట్టి అది ప్రశ్నిస్తున్నారు ఆయన. ఏమని, హూ ఇస్ షీ ఆర్ హూ ఇస్ హీ? ఈశ్వరుడికి భిన్నంగా నేను ఉన్నాను అనుకునే ఆ నేనెవరు? ఆ క్వశ్చన్ ఇస్తే మనకు అర్థం, ఆన్సర్ ఏమొస్తుందండి, సైలెన్స్. ఎందుకు, నువ్వు లేవు, ఆ లేనిది లేనట్టుగా పోతే ఉన్నది ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడు ఎలా ఉన్నాడు, సైలెన్స్ గా ఉన్నాడు, సైలెన్స్ వచ్చి నిన్ను వరిస్తుంది, శాంత్ వచ్చి నిన్ను వరిస్తుంది. అందుకు కర్తృత్వ రహితంగా నువ్వు పని చేస్తూ ఈశ్వరుడి ప్రణాళికతో ఈ సృష్టి అంతా నడుస్తోంది, ఈశ్వరుడి ప్రణాళికతోనే ఈ విశ్వం అంతా కూడా నడిపింపబడుతోంది, నీ ద్వారా పనిచేసేది అంటే ఈ శరీరాల ద్వారా పనిచేసేది ఈశ్వరుడు, ఒక శక్తి ఈ సమస్త సృష్టిని నడిపిస్తోంది, ఈ సమస్త సృష్టికి ఆధారము కర్త కర్మ క్రియ అన్ని ఈశ్వరుడే అనే భావన ఎవరికైతే ఉంటుందో వాడు భక్తుడు.
He who is unconcerned about the results of his action.
Ante pani chesi phalitam patla manasu undani vaadu na bhaktudu annadu. Ante pani pani kosame chestu pani nunchi phalitam vastunda phalitam vastunda ane ante atu vepu tala kuda ante nee drushti kuda pettakanda pani pani kosame chesukuntu velipoye vaadu na bhaktudu. Ante phalapeksha lekunda aa pani chese vaadu na bhaktudu. దీని నుంచి ఏమొస్తుంది, ఈ పని చేస్తే నాకు ఏం కలిసి వస్తుంది, లేకపోతే ఈ పని చేస్తే నాకు ఎంత వస్తుంది అంటే అసలు ఫలాపేక్ష అనేది అసలు మన స్పృహకు కూడా రాకుండా ఇప్పుడు ఈ ఈ నా చేతిలో ఉన్న పని ఈశ్వరుడు పని, ఇది ఈశ్వరుడు పని కింద నేను చేస్తూ వెళ్ళడమే, ఫలితం ఏదైనా కావచ్చు దాంతో నాకు సంబంధం లేదు. సో ఫలాపేక్ష లేకుండా ఎవరైతే పని చేస్తారో వాళ్ళు నా భక్తులు అన్నారండి.
ఇది కూడా అంతే, హీ హూ ఇస్ అన్ట్రబుల్డ్ whatever the result of his action produces.
Ante manu kallarla lesin ka nunchi edo pani chestu untam andi, okok sari manam chesina paniki phalitam raakapovachu, okok sari chedu phalitam raavachu. Ante manam pani kramangane chesina, work disciplined gaane chesina, kashtapadi chesina, worship bhavanato chesina kuda ఒక్కొక్కసారి మనకి చెడు ఎదురవ్వచ్చు. అలాంటిది ఏదన్నా ఎదురైనా కూడా దానికి మనం కృంగిపోకుండా, వచ్చిన ఫలితానికి మనం అప్సెట్ అవ్వకుండా, మనం కృంగిపోకుండా, మనం నిరుత్సాహపడకుండా ఎవరైతే ఉంటారో వారు భక్తులు అన్నారండి.
Yeah. He who is free of desire.
ఎవరైతే కోరికారహితంగా ఉన్నారో అంటే అంటే కోరికారహితంగా ఉన్నవాడికి మాత్రమే స్వేచ్ఛ అండి. కోరిక ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు బంధింపబడిపోతారు, ఎందుకంటే ఆ కోరిక నిమిత్తమే పనిచేయడం జరుగుతుంది. ఆ కోరిక నుంచి ఆ కోరిక నెరవేరకపోతే బెంగ, నెరవేరితే గర్వం. సో అంటే కోరిక వికారం తీసుకొస్తుందండి. ఆ వికారంతో మనం జీవించినప్పుడు దేహాత్మ బుద్ధి పెరిగిపోతూ ఉంటుంది, మనం ట్రూత్కు దూరం అయిపోతూ ఉంటాం. అందుకే డిజైర్లెస్ గా ఉండమని చెప్పేది. డిజైర్లెస్నెస్ ఇస్ మోక్ష అని చెప్పారండి నాన్నగారు చాలా సందర్భాల్లో. ఎందుకంటే నీకు కోరిక ఉంటే ఆ కోరిక నెరవేరే కొంది ఏమవుతుంది, ఆ కోరిక ఇంకో 10 కోరికలను తీసుకొస్తుందండి నెరవేరిన తర్వాత. అందుకే టు కాంక్వర్ ద డిజైర్ ఇస్ మోర్ ఇస్ హ్యాపీనెస్ దెన్ టు కంట్రోల్ అ డిజైర్ గివ్స్ మోర్ హ్యాపీనెస్ దెన్ టు ఫుల్ఫిల్ ఇట్ అనేవారండి. అంటే నువ్వు కోరికని తీర్చుకోవడం వల్ల వచ్చే ఆనందం సంతోషం కన్నా కోరికని నువ్వు నిగ్రహించుకోవడం వల్ల నీకు వచ్చే ఆనందం గొప్పది. ఎందుకంటే కోరికని నెరవేరిస్తే అది నీ నీలో వికారం తీసుకొస్తుంది, ఇంకో 10 కోరికలకు అది కారణం అవుతుంది. అండ్ ఈ ఈ సంసార చక్రంలో ఇరుక్కుపోవడం తప్ప బయటికి రావడానికి అది మార్గం చూపించదు. అదే గనక నువ్వు కోరికారహితంగా పనిచేస్తూ ఉంటే నువ్వు బంధింపబడవు, స్వేచ్ఛలోకి వెళ్తూ ఉంటావు. ఎందుకు? కోరికారహితంగా చేసింది నిన్ను బంధించదు కాబట్టి. ఇప్పుడు గ్రీష్మ బిజినెస్ చేస్తోంది, సో గ్రీష్మ కేవలం ఓకే పని చేతిలో విద్య ఉంది, తను పని చెయ్యాలి, పనిని శ్రద్ధగా చెయ్యాలి, శ్రద్ధగా చేసుకుంటూ వెళ్తుంది, దాని నుంచి వస్తుంది ఫలితం. ఆ ఫలితం ఆశించకుండా చేస్తూ ఉంటుంది, ఫలితం వస్తూ ఉంటుంది, ఆ ఫలితం బంధించదు. ఎందుకు? ఫలాపేక్ష లేకుండా పని చేసినప్పుడు బంధించదు, కోరికారహితంగా చేసినప్పుడు పని బంధించదు. అదే గనక ఇంత రావాలి అని టార్గెట్ పెట్టుకున్నాను, లేకపోతే ఈ బిజినెస్ ఇప్పుడు స్టార్ట్ చేశాను ఈ టైంకి నాకు ఇంత ప్రాఫిట్ రావాలి అని గోల్ పెట్టుకుంటే అంత వస్తే ఆనందం, అంత రాకపోతే దుఃఖం. అదే గనక మన చేతికి భగవంతుడు ఒక పని ఇచ్చాడు, ఆ పని పని కోసం చేసుకుంటూ వెళ్తాము. ఫలితం ఎక్కువ వచ్చిందా అది సద్వినియోగం అవుతుంది, ఫలితం తక్కువ వచ్చిందా సరే ఇంతే, భగవంతుడు ఇంతే ఇచ్చాడు అయిపోయింది. దానికి మనసు పర్టర్బ్ అవ్వదు, దానికి మనసు కృంగిపోదు, మనసు వికారాలు చెందదు, ఆ దేహాత్మ బుద్ధి పెరగదు, దానికి ఫుడ్ సప్లై ఆగిపోతుంది. అందుకే పనిని యోగం కింద చేయమన్నాడండి భగవంతుడు. నువ్వు కోరికారహితంగా నువ్వు చేసిన పని నిన్ను బంధించదు సరే కదా, నిన్ను విడుదల చేస్తుంది. కోరికతో చేసిన పని నిన్ను బంధిస్తుంది, నీ దుఃఖానికి కారణమవుతుంది. పని ఒకటే, చేసే విధానం వేరు. సో నువ్వు ఏది సుఖపెడుతుందో నువ్వు అలా పని చేస్తావా, ఏది నిన్ను దుఃఖంలోకి తీసుకెళ్తుందో ఆ పని చేసి సంసారంలో ఇరుక్కుపోతావా. అందుకే కొంచెం సబ్జెక్ట్ అవగాహన అయ్యి నువ్వు కరెక్ట్ గా గనక సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ చేసుకుంటే భగవంతుడు చెప్పినట్టు నువ్వు జీవిస్తావు. ఎందుకంటే దాని పట్ల ప్రేమ కలుగుతుంది. ఓ ఇలా జీవిస్తే ఇంత ఆనందం వస్తుందా అని నువ్వు జీవించడం మొదలు పెడితే నీకు విపరీతమైన స్వేచ్ఛ సుఖం నీ జీవితంలో తెలుస్తూ ఉంటుంది నీకు. సో ఇలా తప్ప ఇంకోలా నువ్వు జీవించలేవు. అందుకే భగవంతుడు చూపిన మార్గాన్ని తూచా తప్పకుండా మనం ఫాలో అవుతూ ఉంటే ఆయన పాదాలని పట్టుకుని మనం మన ఏ ఫలితం వచ్చినా ఆయన పాదాల పట్ల పెట్టి మనం ఈశ్వర బుద్ధితో ఈశ్వర అంటే ఆయన పొందాలనే దృఢ నిశ్చయంతో మనం వేసే ప్రతి అడుగు మనం ట్రూత్ దగ్గర అవుతూ ఉంటామండి. దాని ఆ డూస్ అండ్ డోంట్స్ మనం ఫాలో అవ్వాలి. అంటే నాన్నగారు భగవంతుడు అదే శాస్త్రం చెప్పింది అని రిపీటెడ్గా మనకు చెప్పింది ఏంటి అంటే డూస్ అండ్ డోంట్స్, ఇది చెయ్యమన్నాడు భగవంతుడు, నువ్వు అది కళ్ళు మూసుకుని చెయ్యి. భగవంతుడు చెప్పింది నువ్వు సంశయించకుండా నువ్వు ఆయన చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపో, భగవంతుడు చెయ్యొద్దు అన్నాడు. ఎట్టి పరిస్థితిలో ఒక పని భగవంతుడు డూ దిస్ అన్నాడు, ఈ పని నువ్వు ఇలా చెయ్యమ్మా అని చెప్పాడు. ఆయన చెప్పింది చెప్పినట్టు నువ్వు చేసుకుంటే సుఖాన్ని ఇస్తుంది. ఆయన చెప్పిన పనిని ఆయన వద్దు అన్న పనిని నువ్వు ఎట్టి పరిస్థితిలోనే చెయ్యకు. ఎందుకు? భగవంతుడు వద్దన్న పని నువ్వు చేసినప్పుడు అది నీ దుఃఖానికి కారణమవుతుంది. సో ఇలా డూస్ అండ్ డోంట్స్ మనకి ఎప్పుడు చెప్తూ వచ్చారండి. ఎందుకు? ఇలా జీవించు నీకు సుఖం వస్తుంది, ఇలా జీవిస్తే నీకు దుఃఖం వస్తుంది. నువ్వు దేనికోసం బతుకుతున్నావు? సుఖం కోసం బతుకుతున్నావు. మరి నేను అరుణాచలం వెళ్ళాలనుకుని అరుణాచలం ట్రైన్ ఎక్కితే అరుణాచలం వెళ్తానా, లేకపోతే బాంబే వెళ్ళి ట్రైన్ ఎక్కితే బాంబే అరుణాచలం వెళ్తానా? సుఖమే సుఖం కావాలని సుఖం వే ప్రయాణం చేయకుండా ఏ దశాంతి ఇస్తుందో దాని వే ప్రయాణం చేసి నాకు సుఖం రావట్లేదు అంటే ఎలా వస్తుంది? సో 2+2=4 అంతేగాని 2+2=8 or 10 అవ్వదు కదా. అలా ఇది కూడా అంటే యాక్యురసీ అండి, ఇలా చేస్తే సుఖము ఇలా చేస్తే దుఃఖం. సో భగవంతుడు గురువు మనకి ఏదైతే చెప్పాడో ఆ మాట ఆయన అయి ఉన్నాడు కాబట్టి ఆ మాటని పట్టుకుని మనం ప్రయాణం చేస్తూ ఉంటే మనం ఆయనకి దగ్గరవుతాము, ఆయనకి అంటే చాలా ఆత్మీయులం అవుతాము, ఆయన హార్ట్ క్లోజ్ అవుతాము. అప్పుడు ఆయనకి మనకి భేదం లేకుండా మనం పోయి ఆయన మిగులుతారండి. అంటే మనం కరిగిపోవడానికి భగవంతుడు భక్తుడు లక్షణాలు చెప్పి ఈ విధంగా నువ్వు ఉండు, ఈ విధంగా ఉంటే నువ్వు నాకు భక్తుడు, ఈ విధంగా ఉంటే నా హార్ట్ నువ్వు క్లోజ్ అవుతావు అని రిపీటెడ్ గా చెప్తున్నాడు అనమాట. చెప్పమ్మా.
హీ హూ డస్ నాట్ హేట్,
ఎవరైతే ఎవరికైతే ద్వేషం ఉండదో, ఎవరి పట్ల మనకి ద్వేషం ఉండకుండా ఎవరైతే ఉంటారో వారు నా భక్తులు.
హీ హూ హాస్ గివెన్ అప్ జడ్జింగ్ యాక్షన్స్ బై ది టర్మ్స్ గుడ్ అండ్ ఈవిల్.
అంటే అదే నువ్వు లాయర్ చేసే పని జడ్జ్ చేసే పని నువ్వు చేయకు అని నాన్నగారు చెప్తూ ఉంటారండి మనకి. అంటే తీర్మానాలు తీర్పులు నువ్వు చేయకు. ఇప్పుడు ఒక వ్యక్తిని చూసి వాడు మంచోడు వీడు చెడ్డోడు, పలానా ఆవిడ మంచిది లేకపోతే ఆవిడ చెడ్డది, ఆ తీర్మానం నువ్వు చెయ్యకు. ఇందాక గాంధీ గారి గురించి చెప్పారు కదా నాన్నగారు, గాంధీ గారు అందరిలోనే మంచిదే చూసారంటండి, ఆయన చెడు ఎప్పుడు చూడలేదు. అలాగే ధర్మరాజుకి అందరూ మంచివాళ్ళేనంట, చెడ్డవాళ్ళు కనపడలేదంటండి. దుర్యోధనుడికి అందరూ చెడ్డవాళ్ళే మంచివాళ్ళు కనపడలేదంటండి. ఎందుకు? ఆయన చూసే దృక్పథం. అలా గాంధీ గారి దగ్గరికి కూడా ఎన్నో రకాల మంది మనుషులు వచ్చేవారంటండి. ఆయన్ని ద్వేషించే వాళ్ళు వచ్చారు, ఆయన్ని విమర్శించే వాళ్ళు వచ్చారు, ఆయన నచ్చని వాళ్ళు వచ్చారు, ఆయన ఆరాధించే వాళ్ళు వచ్చారు. అందరినీ ఆయన సమానంగానే చూశారంట. ఆయన ద్వేషించే వాళ్ళని ఆయన ప్రేమిస్తూ చూస్తూ ప్రేమిస్తూ మాట్లాడుతూ, వాళ్ళు ద్వేషిస్తున్నారన్న సంగతి ఆయనకి తెలిసినా వాళ్ళని ప్రేమిస్తూనే మాట్లాడేవారంటండి. అంటే భగవంతుడు ఇక్కడ మనకి చెప్పడం ఏంటంటే, జీవలక్షణాలతో నువ్వు మహాత్ముడు అయిపోలేవు. జీవలక్షణాలని తొలగించడానికి నువ్వు ఎటువంటి ఔన్నత్యమైన భావనతో ఉండాలి, ఎటువంటి ఔన్నత్యమైన పని చేస్తూ ఉండాలి, ఎటువంటి ఆదర్శంతో నువ్వు జీవిస్తూ ఉండాలి, జీవలక్షణాలు పెట్టుకుని మోక్షం పొందుదాము అంటే గనక అది అసాధ్యము. జీవలక్షణాల్లో నుంచి భక్తుడు ఇలా ఉంటాడు, భక్తుడు ఇలా ఉంటాడని ఎందుకు చెప్పాడంటే, ఈ లక్షణాలని నువ్వు అలవర్చుకుంటూ ఈ చెడు అంతా నీలోంచి తీసుకుంటూ మంచిని మంచితో చెడుని కొట్టేస్తూ ఇంకా ఫర్దర్ వెళ్ళగా ఆ మంచిని కూడా వదిలి నువ్వు చైతన్యం అవ్వడం అనమాట. అంటే ఇనప సంకెళ్ళలో నుంచి నువ్వు విడుదలైతే ఆ తర్వాత బంగారు సంకెళ్ళ నుంచి నువ్వు విడుదల అవ్వచ్చు. అంతేగాని నువ్వు చెడును వదిలిపెట్టకుండా, నువ్వు ధర్మాన్ని ఆచరించకుండా, నువ్వు నేను చూతుకు దగ్గర అయిపోతానని నువ్వు గురువు గారు ఏదో నన్ను 4 మాటలు చెప్పారు మనం రిపీట్ చేయడం వల్ల ఏమీ కాదండి. అంటే గాడ్ విల్ నాట్ బి డిసీవ్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటారు. నువ్వు అంతర్యామిని మోసం చేయలేవు, నువ్వు సంఘాన్ని మోసం చేయొచ్చు, లేకపోతే బాహ్యంగా నువ్వు కుటుంబాన్ని మోసం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు నీ మాటలతోని నీ చేష్టలతోటి, బట్ నీ అంతర్యామిని నువ్వు మోసం చేయలేవు. అందుకే బీ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. నేనేంటో నాకు తెలుసు, బయట వాళ్ళు నన్ను పొగడొచ్చు, బయట వాళ్ళు నన్ను తిట్టచ్చు, నా మీద నాకు ఒక అంచనా ఉండాలండి. సో నువ్వేంటో నువ్వు చూసుకుంటూ ప్రయాణం చేయి తప్ప ఎదుట వాడిని నువ్వు అంచనాలు వేయకు. అది నీకు భగవంతుడు నీకు ఇచ్చిన పని అది కాదు. నిన్ను నువ్వు చూసుకుంటూ నీ బలహీనతల నుంచి నువ్వు బయటికి రావాలి తప్ప ఎదుటివాడు పలానా అనే జడ్జిమెంట్ నువ్వు చేయకు. అది నీ పని కాదు. సో భక్తుడు ఎవరు అంటే ఎదుటివాడిని పలానా అని అంచనా వేయకుండా, జడ్జ్ చేయకుండా, ఎదుటివాడిని సో అండ్ సో అని నువ్వు వాళ్ళకేమీ తీర్మానం చేయక్కర్లేదు, వాళ్ళని ఏమి నువ్వు అంచనా వేయవలసిన అవసరం నీకు లేదు, నిన్ను నువ్వు చూసుకో అని చెప్పాడండి. సో భగవంతుడు పట్ల దృష్టి ఉన్న వాళ్ళు అందరి పట్ల అందరిలో ఉన్న మంచి చూస్తారు తప్ప చెడు కనపడదు. సో నువ్వు అంచనాలు వేస్తూ బతకకు, అంచనా వేయకుండా నిన్ను నువ్వు చూసుకో అని అటువంటి వాడు భక్తుడు అని చెప్తున్నాడండి కృష్ణుడు.
హీ హూ బిహేవ్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ టువర్డ్స్ ఫ్రెండ్ అండ్ ఫోర్,
అంటే స్నేహితుడు పట్ల విరోధి పట్ల ఒక్కలా ఉండగలిగిన వాడు భక్తుడు అంటున్నాడండి. అంటే నీ స్నేహితుల పట్ల ఇష్టంగా ఆప్యాయంగా ప్రేమగా ఉంటావు, అందరం ఉంటాము స్నేహితులు అంటే, అన్ని షేర్ చేసుకుంటాము, ఇష్టంగా ఉంటాము, మన తప్పులు కూడా కనపడమండి స్నేహితులకి. మనం ఏమన్నా పొరపాట్లు చేసినా ఇష్టం మీద పొరపాటు కింద కనిపించదు. అందుకే నువ్వు ఎవరిని ద్వేషించకుండా అందరితోనే నువ్వు ఫ్రెండ్లీగా ఉంటూ, అందరితోనే నువ్వు మైత్రిగా ఉంటూ, అందరినీ నువ్వు సమానంగా ప్రేమిస్తే, వాళ్ళు ద్వేషించిన ఆ ద్వేషాన్ని నువ్వు గుర్తించకుండా పక్కన పెట్టి వాళ్ళు నువ్వు ప్రేమిస్తూ ఉంటే అప్పుడు మనం పరమాత్మకు దగ్గర అవుతాం. వాడు భక్తుడు అని చెప్తున్నారండి.
He who behaves exactly the same towards someone who has a good reputation and towards someone with a bad reputation.
అంటే సంఘంలో గౌరవం పొందే వాళ్ళు ఉంటారు, అగౌరవం పొందే వాళ్ళు ఉంటారు, ఔన్నత్యంగా జీవించే వాళ్ళు ఉంటారు, కొంచెం అంటే తక్కువ పనులు చేస్తూ లేకపోతే తప్పుడు పనులు చేస్తూ జీవించే వాళ్ళు, రకరకాలు సంఘంలో రకరకాల మనుషులు ఉంటారండి, రకరకాల లక్షణాలతో ఉంటారు. అందరి పట్ల నువ్వు మాత్రం సమానంగా ఉండు అని చెప్తున్నారండి భగవంతుడు. ఎవరు ఏ వికారాలతో ఉన్నారు, లేకపోతే హై క్వాలిటీస్తో ఉన్నారా లో క్వాలిటీస్తో ఉన్నారా, నీకు అప్రధానం. అంటే అందరిలోని ఈశ్వరుని చూస్తే తప్ప నీకు ఆ సమాన బుద్ధి రాదు. అందుకే అందరి పట్ల సమానంగా ఉంటూ అందరినీ ప్రేమిస్తూ సమాన బుద్ధిని ఎవరైతే అమర్చుకున్నారో వాళ్ళు భక్తులు అని చెప్తున్నాడండి. ఎవరైతే మమకార రహితంగా ఉంటున్నారో, అంటే నాది ఈ కుటుంబం నాది అంటే పరిధి, ఈ అంటే ఈ కుటుంబ సభ్యులు మన వాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు, లేకపోతే ఈ అంటే ఒక నాలుగు గోడల మధ్యలో మనం పరిధి గీసుకుని ఇది నాది మిగతాదంతా పరాయ. సో నా పరాయ బుద్ధి కోల్పోయి అందరి పట్ల సమాన బుద్ధి ఉండి, అంటే ఎవరి పట్ల అయినా అందరూ నా వాళ్ళే, అదే నాన్నగారు చెప్తారు కదా, అనుకుంటే అందరూ నా వాళ్ళు అనుకో, లేకపోతే ఎవరూ నా వారు కాదనుకో, ఏ పద్ధతిలో వెళ్ళినా నీకు మోక్షం వస్తుంది. ఎందుకు, ఎవ్వరూ నీ వారు కాదనుకున్నప్పుడు నీకు మమకారం ఉండదు, అందరూ నా వారు అనుకున్నప్పుడు మమకారం ఉండదు, ప్రేమ ఉంటుంది. సో ఫలితంగా నువ్వు జీవించు. అవునమ్మా, అంటే మమకారం లేకుండా జీవించడం, అటాచ్మెంట్ లేకుండా జీవించడం. ఎందుకంటే అటాచ్మెంట్ ఇస్ సిన్ అన్నారు కదా, యాక్చువల్గా నాన్నగారు రిపీటెడ్ గా చెప్తారు అటాచ్మెంట్ ఇస్ సిన్. ఈ లోకంలో పాపం అంటూ ఏదన్నా ఉంటే అది అటాచ్మెంట్ మాత్రమే, ఎందుకంటే మమకారమే మనిషితో పాపం చేస్తుంది అంటారా. అంటే నాది అనుకున్నప్పుడు ఎంత ఎంత నీచమైందైనా కూడా దాన్ని ప్రొటెక్ట్ చేస్తామంట. అదే పరాయి వాళ్ళు చేస్తే హింసా ప్రవృత్తి వచ్చేస్తుంది. ఇప్పుడు అంటే ఎంత హంతకుడైనా నా కొడుకు నాకు ప్రేమే, అదే బయట హంతకుడైతే వాడిని వెలేసేయాలంటాం. ఎక్కడ నీ మమకారాన్ని బట్టి, అదే నువ్వు అందరి పట్ల అంటే నీ మమకారాన్ని నువ్వు వైడన్ చేసేసావు అనుకో, విశ్వవ్యాప్తం చేసేసావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, అది డివైన్ గా మారుతుందిరా, అది అటాచ్మెంట్ అవ్వదు, అది లవ్ అయిపోతుంది. అంటే అందరి పట్ల సమాన దృష్టి వచ్చేసి నీకు నా పరాయ భేదం లేదనుకో, అంటే ఈ మహాత్ములందరూ అలా జీవించిన వాళ్ళే. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ కానీ, మహాత్మా గాంధీ కానీ, శాస్త్రి గారు కానీ, వీళ్ళంతా అలా జీవించిన వాళ్ళు రా. అంటే నా పరాయ బుద్ధి ఉంటే అసలు మనం ఔన్నత్యమైన జీవితం ఉండదు. అంటే స్వార్థరహితమైన జీవితం ఎవరికి ఉంటుంది, అందరూ నా వాళ్ళు అనుకున్న వాళ్ళకే స్వార్థం ఉండదు. నా పరాయ ఉంది అంటే నీ స్వార్థం కోసం నువ్వు జీవిస్తూ, నీ స్వార్థం కోసం నువ్వు జీవిస్తూ, నీ కుటుంబం కోసం నువ్వు జీవిస్తూ, ఈ నాలుగు గోడల మధ్యలోనే నాది అనుకుంటూ, నా ధనము, నా పిల్లలు, నా సంసారం, నా ఉద్యోగం, నా నేను నాదితో జీవిస్తూ నేను ట్రూత్ పొందేస్తున్నానంటే అది ఫూలిష్. అంటే అందరి పట్ల నీకు సమాన బుద్ధి కలిగి అందరినీ నువ్వు ప్రేమిస్తూ నా పరాయ భేదం లేకుండా నువ్వు జీవిస్తూ ఉంటే అప్పుడు నీ హృదయం విశాలమయ్యి నువ్వు భగవంతుడికి దగ్గరయ్యి ఆ మార్గం ఈజీ అవుతుంది. అదే అంటారు కదా నాన్నగారు, ఇప్పుడు ఈ ఎవరు తిలక్ గారి కొడుకు కొలరా వ్యాధి వస్తుందమ్మా. వ్యాధి వచ్చి ఊళ్ళో వాళ్ళందరూ చనిపోతూ ఉంటారు, తిలక్ గారు మనవుడు కూడా చనిపోతాడు అలాగా. చనిపోతే పరామర్శకు వస్తారు అందరూ, పరామర్శకొచ్చి అంటే ఓదార్దాం అని వస్తే ఆయన మామూలుగా దర్జాగా ఆయన కూర్చుని ఉంటే అదేంటండి అలా ఉన్నారు, పాపం మనవాడు చనిపోయాడు కదా అంటే ఇప్పుడు ఒక దేహాన్ని దహనం చేయడానికి ఎన్నో పుల్లలు పెడతారు కదా, అలా ఇప్పుడు ఈ కొలరా అనే వ్యాధి మంట అందరిలోనే ఒక్కొక్క పుల్ల తీసుకుని వెళ్ళిపోయింది, మా ఇంట్లో మనవాడిని తీసుకుని వెళ్ళింది. సో అందరితో పాటు మనము ఒకటి కదా. అంటే ఎటువంటి మహాత్ములు రా వీళ్ళు, అంటే ఏ స్థాయిలో ఉన్నారు వాళ్ళు ఇంటర్నల్ గా, అంటే ఇటువంటి వాడు నా భక్తుడు అని చెప్పాడు కృష్ణుడు. మనందరం భక్తులు 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 అనేసుకుంటున్నాం, మరి మన భక్తి ఏంటో దేవుడు ఎప్పుడు గురువు గారు మనకి ఫ్రీగా భక్తులని పేరు పెట్టేశారు ఏ క్వాలిటీస్ లేకుండా. సో ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా అసలు భక్తుడు ఎవరు, ఎలా జీవిస్తే వాళ్ళు మోక్షం పొందుతారు చెప్పుకొచ్చారు. సో వి హావ్ టు జడ్జ్ అవర్ సెల్ఫ్ నౌ. చదువమ్మ.
He who treats blame and praise in exactly the same way.
నింద స్తుతి అంటే నిన్ను స్తుతి చేసిన, నిన్ను నిందించిన, నీ బుద్ధిలో నీకు వివరణ లేకుండా ఉండగలిగిన వాడు భక్తుడు. ఇప్పుడు అదే అంటారు కదండి, రాముడు పట్టాభిషేకం చేస్తానన్నప్పుడు ఎలా ఉన్నాడో అరణ్యవాసానికి వెళ్ళమన్నప్పుడు కూడా అలాగే ఉన్నారంట నిర్వికారంగా. అంటే నిన్ను నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు ఇంతటి వాడివి అంతటి వాడివి అన్నప్పుడు మనకి పొంగొచ్చేస్తూ ఉంటుంది, అంటే పట్టలేనంత పొంగొచ్చేస్తూ ఉంటుంది. అదే ఎవరైనా అది మంచిది కాదు, అది చేసేయన్ని తప్పుడు పనులు, అది అసలు మంచిది కాదని ఎవరన్నా అనడం నీ చెవిని పడేసరికి వెంటనే దుఃఖం వచ్చేస్తుందండి. ఆ దుఃఖం ఇంకెవరూ ఆపలేదు. ఇంకా భగవద్గీత చదివినా ఆగదు, గురుగారి మాట చదివినా ఆగదు. ఎందుకు? ఆ దేహాత్మ బుద్ధి దృఢంగా అయిపోయి ఈ శరీరమే నేననే భావన దృఢంగా ఉన్నప్పుడు హెచ్చు తగ్గులు కామన్గా వచ్చేస్తూ ఉంటాయి. సో అది నువ్వు దాటాలి. అంటే నీకు నింద వచ్చినా స్తుతి వచ్చినా అది అది నువ్వు కాదు, ఆ వచ్చేదేదో వస్తుంది వెళ్ళిపోతుంది, అది గాలి మాటకిని తీసుకుని వదిలేయాలి తప్ప దాన్ని నువ్వు ఇన్నర్గా తీసుకుంటే ఏమవుతుంది అంటే ఈ దేహాత్మ బుద్ధి పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అంటే అదే అంటారు కదా, కష్టం వచ్చినప్పుడు కృంగిపోయి సుఖం వచ్చినప్పుడు పొంగిపోతూ ఉంటే నువ్వు ఇక్కడే ఈ పై పైనే కొట్టుకుంటూ ఉంటే అసలు నీకు ఇన్నర్ లైఫ్ ఎప్పుడు వస్తుంది, నువ్వు డీప్ అని ఎప్పుడవుతావు? అసలు ముందు నీకు సంఘ దృష్టి పోయి నీకు లోపల ఈశ్వరుడి పట్ల ఆయన పాదాల పట్ల విశ్వాసం కలిగి ఆయన పట్ల నీకు ఏకాగ్రత వచ్చి ఆయన్ని పెట్టుకుని ఆయన సోర్స్గా పెట్టుకుని నువ్వు జీవిస్తే కదా నీకు మార్గం కనిపించేది. నువ్వు నీ రాగద్వేషాలతో ఇష్టాయిష్టాలతో కామక్రోధాలతో నువ్వు జీవించేస్తూ నేను అది పొందుదాం అది పొందుదాం అనుకుంటే అది అసాధ్యం. భగవంతుడు ఎలా అయితే నన్ను జీవించమన్నాడో, ఏవైతే భక్తుడు లక్షణాలని చెప్పారో అవి మనకి లేకపోయినా అలవర్చుకుంటూ నిరంతరం ఆయన చెప్పినట్టు జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చెప్పిన మాటలు తలపెట్టుకుంటూ దాన్ని మననం చేసుకుంటూ దాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు చేసే కృషి కృప కింద మారి నీకు మార్గం ఈజీ అవుతుంది. యా చెప్పమ్మా.
He who does not speak too much, who is restrained to his speech.
అంటే నాన్నగారు చెప్తూ ఉంటారు కదండి, మాటలు కూడా అధికంగా వాడకూడదు, లగ్జరీ ఇన్ స్పీచ్ కూడా చెయ్యకూడదు. ఎందుకు? లోపలున్న చైతన్యము మహామౌనం అండి, వస్తువు మహామౌనం. ఇది హృదయ గుహల మధ్య కేవలం బ్రహ్మ మాత్రం అంటారు కదా, అంటే గంభీరమైన సైలెన్స్ గా ఉందండి లోపలున్న వస్తువు. సో నీ తలంపులు నీ మాటలు అన్నీ కూడా దానికి ఆబ్స్టికల్ అయిపోతాయి. నువ్వు వీలైనంత మౌనాన్ని అలవర్చుకో అని చెప్తున్నారండి. అంటే మాటలు తగ్గించి మాట్లాడు, అవసరమైతే మాట్లాడు, హితవుగా మాట్లాడు, అక్కర్లేని మాటలు మాట్లాడకు, ఆడంబరం కోసం మాట్లాడకు. నాన్నగారు ఎన్నో చెప్పారండి. అంటే నువ్వు నువ్వు నోరు తెలిసి ఒక మాట మాట్లాడావు అంటే అది నిన్ను ట్రూత్కి దగ్గరకు చేయడానికి మాట్లాడుకుంటున్నావా, లేకపోతే నీ ఆడంబరం కోసం మాట్లాడుతున్నావా, లేకపోతే లగ్జరీ కోసం మాట్లాడుతున్నావా, కాలక్షేపం కోసం మాట్లాడుతున్నావా? అది చూసుకోమన్నారండి. సో మాటలు ఎక్కువ వాడకు, నువ్వు నీళ్లు ఎలా అయితే మనం జాగ్రత్తగా వాడుకుంటామో నీ మాటలు కూడా అవసరాన్ని బట్టి మితంగా వాడుకోమని చెప్పారండి. అండ్ నాలుక అంటే రెండు పనులు, నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవారు కదా, నీ నాలుక రెండు పనులు చేస్తుంది, ఒకటి మాట్లాడడం ఒకటి తినడం, టేస్ట్. నీ నాలుకను కంట్రోల్లో తెచ్చుకున్నావు అంటే అసలు అన్ని ఇంద్రియాల కన్నా మహాప్రమాదకరమైన ఇంద్రియం నాలుక. ఎందుకంటే అన్ని ఇంద్రియాలు ఒక్కొక్క పని చేస్తే నాలుక రెండు పనులు చేస్తుందంట. ఒకటి ఫుడ్ అధికంగా తీసేసుకోవడం, మాటలు అతిగా మాట్లాడడం. ఈ ఇంద్రియం కంట్రోల్ చేస్తే మిగతా ఇంద్రియాలన్నీ ఈజీ అంటారా? అందుకు నాలుక విషయంలో బహు జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే నీ మనసును నిగ్రహించడానికి నీ నోరే ఎక్కువ కారణం. నీ నోరు నువ్వు అరికట్టుకుంటే యు కెన్ అవాయిడ్ మోస్ట్ ఆఫ్ ది సిన్ అన్నమాట. అంటే చెడు మాట్లాడ, ఇప్పుడు నోరు తెరవకపోతే చెడు మాట్లాడము, బయట వాళ్ళని విమర్శించం, మనలో ఏముందో మనకు తెలుస్తూ ఉంటుంది మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటే. అంటే బాహ్య దృష్టి నుంచి మనల్ని, అంటే క్వైట్, నోరు క్వైట్ అని అయితే తప్ప అసలు మైండ్ లో ఏం తలపులు వస్తున్నాయో చూడాలి అంటే అసలు ముందు నోరు మూతపడాలి కదా. సో యూజ్ యువర్ లాంగ్వేజ్ ఇన్ లిమిటెడ్ మేనర్ అండ్ ఫర్ ఓన్లీ గుడ్.
హీ హూ ఇస్ కంటెంట్ విత్ వాట్ ఎవర్ హీ హ్యాస్ అండ్ వాట్ ఎవర్ కమ్స్ హిస్ వే.
అదేనండి, ఇందాక మళ్ళీ చెప్పిందే సంతృప్తి. నీ జీవితంలో నీ ప్రారంభంలో వచ్చేదాని పట్ల నువ్వు సంతృప్తిగా ఉండడం అంటే గ్రీడీగా, అంటే ఆశ అది రాలేదు ఇది రాలేదు అనుకోకుండా ఏది ఉంటే దాంతో సంతృప్తిగా ఉండడం. అంటే మనకి ఏది అవసరమో అది భగవంతుడు మనకు కేటాయించాడు, ఆ కేటాయించిందే మనకి పరమార్థం అనే బుద్ధితో జీవిస్తే అది భక్తుల లక్షణం అన్నారండి.
హీ హూ హ్యాస్ నో ప్లేస్ హీ కాల్స్ హోమ్, who considers the whole world to be his home and every creature in it his family.
ఏమంటున్నారంటేనండి, నా సొంతిల్లు అని నువ్వు దేన్ని అనుకోకుండా ఎక్కడికి వెళ్ళినా నీ ఇల్లే, ఎక్కడ ఉన్నా నీ వారే, ఎవరైనా నీ వారే, ఎక్కడున్నా నీ ఇల్లే. స్వతంత్రించుకుందరు, ఇదేంటి సత్వగుణం ఉన్నవాడిని స్వతంత్రించుకుందురా, సమాధానపరిచేవారు ధన్యులు, సత్వగుణం ఉన్నవాళ్ళు ఏంటి ఏం చెప్పా, స్వతంత్రించుకుందరు. అంటే మనం సత్వగుణంతో ఉంటే ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళే అనిపిస్తుందంట, ఏ ఊరు వెళ్ళినా మన ఊరే అనిపిస్తుంది, ఏ ఇంటికి వెళ్ళినా మన ఇల్లే అనిపిస్తుంది. సో కేవలం నీ ఇంట్లో కూర్చుని నా ఇల్లు అనుకోకుండా ఎక్కడికి వెళ్ళినా మన ఇల్లే, ఎవరు ఏ ఊరు వెళ్ళినా మన ఊరే, ఎక్కడికి వెళ్ళినా మన స్వస్థానమే అని అనిపించేవాడు భక్తుడు అంటున్నారండి. అంటే అంటే ఎక్కడుంటే అదే నా ఇల్లు, నా చుట్టూ ఉన్న వాళ్ళే నా వాళ్ళు, సర్వ జీవరాశులు నా కుటుంబం. అంటే ఈ ప్రపంచం అంతా కూడా నా కుటుంబము, ఈ నలుగురు మనుషులు, ఒక ఇంట్లో జీవించే ఈ నలుగురు మనుషులే కాదు, ఈ సృష్టి అంతా కూడా మన బంధువులే, ఈ సృష్టి అంతా కూడా మన ప్రతిరూపాలే, అందరి హృదయాల్లోని భగవంతుడు ఉన్నాడు, అందరూ మనవారే. సో నన్ను నేను ఎలా చూసుకుంటానో అలా ఎదుటివాడిని చూసుకుని, నన్ను నేను ఎలా హాని చేసుకోనో అలా ఎదుటివాడిని ఎవరైతే హాని చేయరో వారు నా భక్తులు అన్నారండి.
Those who have complete faith in me, who think of me as their ultimate aim and rejoice in me, they are exceedingly dear to me.
నాకు అత్యంత ప్రీతి పాత్రులు, అత్యంత ప్రీతి పాత్రులు వీళ్ళు అని చెప్పాడంటండి కృష్ణుడు. ఇలా ఉన్నవాళ్ళు, ఇలా జీవించేవాళ్ళు, ఎవరైతే నన్ను విశ్వసించి నన్ను ప్రేమించి నన్నే దృష్టిలో పెట్టుకుని నన్నే గమ్యంగా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళు నాకు అత్యంత ప్రీతి పాత్రులు, అటువంటి వాళ్ళకి మాత్రమే నా స్వరూపాన్ని ఇస్తాను.
సారీ, కంటిన్యూ
అమ్మ చెప్పు.
యా సో ఇదే లాస్ట్ ఇంకా లాస్ట్ కి వచ్చేసారనమాట లాస్ట్ కి వచ్చాక హీ విల్ సే దిస్ టు యూ ఓ ఫెయిత్లెస్ వన్ టు యూ హూ ఆర్ ఫుల్ ఆఫ్ అన్క్వెషనింగ్ ఫెయిత్ ఇన్ మీ ఐ షల్ రివీల్ నౌ ద ఎంపరర్ ఆఫ్ ఆల్ సీక్రెట్స్ రిక్వైర్స్ నో ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ఇట్ ఇస్ ఎఫర్ట్లెస్ టు ప్రాక్టీస్ అండ్ ద వన్ హూ ఫాలోస్ ఇట్ విల్ బి లిబరేటెడ్ ఫ్రమ్ సారో Walk this path and you will escape forever from the endless cycle of birth and death and come to me forever. Ante idantha ipoyaka again he says that there is one more secret that I will reveal to you with this it is you are done nani. So I'll tell the secret Didi you want to explain?
Yeah.
So once again I say to you Parantama, Parantapa, scratcher of force, understand my true nature, who or what I really am. Everything you see and do not see in the universe comes from me, lives in me, is supported by me, but none of them is me. Behold my divine mystery Partha, I contain entire universe, but entire universes cannot contain me. Think of me as an infinite space, the space around and above and below you, the grand theater of the suns and the stars and the mighty wind, which holds the seed of everything in the universe from which worlds emerge and into which eventually dissolve. Such, just like space which itself remains unaffected and unchanged by all the activity in it and around it, so am I. Completely unmoved and unchanged by the activities of the beings in me, I am just the backdrop. Kaunteya, the impartial observer of everything that goes on, I do not favor one being over another. They are all same to me, just like space without which neither the biggest stars nor the tiniest atoms would exist. For what they exist in them, what would they exist on? I am that. Without me to hold them, no non-being could exist. It is because of nature, prakriti, not because of me that the world revolves. It is because of nature, prakriti, not because of me that the world revolves and the sun rises and the tides recede with the setting of the moon. It is the nature that gives birth to things moving and unmoving, and it is according to the laws that everything that is born eventually dies. I, Partha, am the matter of nature, the one who sets it in motion. It is under my supervision that the whole dream unfolds. But understand this, I myself am above nature, outside of nature. Nature could not exist without me, but I am always existed with or without nature. People do not understand this, Kaunteya. They do not understand that everything, everyone flows from me and that I am in all of them. People despise me when I am clad in a human body. They treat their fellow humans badly, not recognizing me in them. Ikkad pause chestandi idi inko 2-3 paragraphs unnai.
ఫైనల్ గా ఇదంతా చెప్పి భక్తుల లక్షణాలు చెప్పి ఎలా జీవిస్తే వాడు భక్తుడు అనిపించుకుంటాడో చెప్పి అప్పుడు ఆయన విశ్వరూపం చూపిస్తున్నారండి. అంటే నేను ఎవరినో గుర్తించు అంటే నాన్నగారు ఎప్పుడు అంటారు కదండి, అంటే ఇది కష్టం అర్థం చేసుకోవడం బహు కష్టం అండి. అని హ్యూమన్ మైండ్ కి పరమాత్మ అర్థం కావడం కష్టం. ఇక్కడ నాలో అందరూ ఉన్నారు, నేను అంటే నాలో నువ్వున్నావు, నీలో నేను లేను. ఈ స్టేట్మెంట్ చేసేవారండి నాన్నగారు, ఇది అర్థం చేసుకోమనేవారు. నాలో నువ్వు ఉన్నావు, నీలో నేను లేను. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ అంతా కూడా అదే. అంటే నాలో సమస్తము కల్పింపబడుతోంది, నాలో సమస్తము కల్పింపబడుతోంది, కల్పింపబడిన దాంట్లోనే ఈ సృష్టి, ఈ ఖగోళం, ఈ నక్షత్రాలు అన్నీ కూడా నాలో నుంచి కల్పింపబడిన ప్రకృతిలో భాగము, అది నేను కాదు. అంటే ఏదైతే ఆధారంగా ఉందో, ఈ సోర్స్ ఏదైతే ఉందో, దీంట్లో నుంచే అది ఉద్భవించింది, ఉద్భవించిన దానిలా కనిపిస్తోంది, అంటే పుట్టిన వాడి వలె కనిపించింది అంటారు కదండి. బదురులో కృష్ణుడు చెరసాల్లో పుట్టాడు, పుట్టాడు, పెరిగాడు, లీలలు చేశాడు, యుద్ధాలు చేశాడు, ఆ మహిమలు చేశాడు, ఆ దేహం చాలించాడు. ఇదంతా కూడా చైతన్యంలో కల్పింపబడి లీలగా చేసి మళ్ళీ అదృశ్యమైంది. అలాగే ఈ క్రియేషన్ అంతా కూడా ఆయనలో ఉద్భవించినట్టుగా అనిపించి కల్పింపబడి ఇదంతా జరిగినట్టుగా కనపడి ఆ ఏదైతే ఉందో అది నేను కాదు, దానికి అతీతంగా ఉన్నాను నేను. ఏదైతే నీకు కనిపిస్తోందో అది ప్రకృతి, ఏదైతే నీకు జరుగుతున్నట్టు అనిపిస్తోందో, జరిగిపోయింది, జరిగేది, జరగబోయేది అనిపిస్తోందో, ఏదైతే నీ కళ్ళకి కనిపిస్తోందో, నీ ఇంద్రియాలు గ్రహిస్తున్నాయో, నీ మనసు ఆలోచిస్తోందో, ఇదంతా ప్రకృతిలో భాగము, నేను ప్రకృతికి అతీతంగా ఉన్నాను. సో ఈ ఇందులోంచి ఏదైతే అంటే చైతన్యంలో నుంచి ఒక అపూర్వం పుట్టింది అనేవారండి నాన్నగారు. అంటే ఒక సముద్రంలో నుంచి ఒక అల ఎలా అయితే లేచిందో, అలా ఈ చైతన్యంలో నుంచి ఒక అల కింద అంటే నేననే బుద్ధి కలిగి, ఆ నేననే బుద్ధితో ఈ దేహాత్మ బుద్ధి వచ్చి, ఈ దేహాత్మ బుద్ధితో మనం వ్యవహరిస్తున్నాము. కానీ చైతన్యానికి దీనికి ఎట్టి సంబంధము లేదు. అంటే దీనికి ఉదాహరణగా నాన్నగారు సినిమా స్క్రీన్ చెప్తారండి. ఇప్పుడు సినిమా స్క్రీన్ తెల్లగా ఒక స్క్రీన్ ఏమీ లేదు, ఒక తెర తెల్లగా ఉంది, దాని మీద నువ్వు సినిమాలు ప్లే చేస్తావు. అది బాహుబలి వేసుకోవచ్చు, ఇంకోటి వేసుకోవచ్చు, ఇంకోటి వేసుకోవచ్చు. నువ్వు ఆ సినిమాల్లో యుద్ధాలు జరిగిపోతూ ఉంటాయి, కాలిపోతూ ఉంటాయి బిల్డింగ్లు, లేకపోతే హీరో హీరోయిన్ రొమాన్స్ జరుగుతుంది, లేకపోతే ఒక సంసారము, లేకపోతే ఫ్రెండ్స్, ఒక పాటలు, ఫైట్లు, ఆ చావులు, పుట్టుకలు, పాటలు, రకరకాలు జరిగిపోతూ ఉంటాయి సినిమాలో. కానీ సినిమాకి స్క్రీన్కి ఏమీ సంబంధం లేదు, సినిమాకి స్క్రీన్కి సంబంధం లేదు. కానీ స్క్రీన్ లేకుండా సినిమా లేదు. అలా చైతన్యం లేకుండా ఈ ప్రకృతి, ఈ క్రియేషన్, ఇంత ఏదైతే ఖగోళం అనుకుంటున్నామో, సూర్య చంద్రుడు, నక్షత్రాలు, భూమి, ప్లానెట్స్, ఈ జీవరాశులు, మనుషులు, జంతువులు, ఇవన్నీ కూడా ఒక తెర మీద సినిమా లాగా చైతన్యంలో కల్పింపబడ్డాయి. కల్పింపబడింది నేను కాదు, అది ప్రకృతి వల్ల కల్పింపబడ్డాయి, నేను ప్రకృతికి అతీతంగా ఉన్నాను. సో అంటే నన్ను అర్థం చేసుకోవడం కష్టం. నువ్వు ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం కష్టం అంటే, నీ బాడీ, మైండ్, ఇంటలెక్ట్కి నేను అందను, నాలో నువ్వు ఉన్నావు, నీలో నేను లేను. అంటే విష్ణుడు చెప్పిన దాన్నే అద్భుతంగా నాన్నగారు వివరించారండి. చదువమ్మా.
పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ దిస్ కౌంటేయ, దే డు నాట్ అండర్స్టాండ్ దట్ ఎవ్రీథింగ్ ఎవ్రీవన్ ఫ్లోస్ ఫ్రమ్ మీ అండ్ దట్ ఐఎమ్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్. పీపుల్ డిస్పైస్ మీ వెన్ ఐఎమ్ క్లాడ్ ఇన్ ఎ హ్యూమన్ బాడీ. దే ట్రీట్ దేర్ ఫెలో హ్యూమన్స్ బ్యాడ్లీ, నాట్ రికగ్నైజింగ్ మీ ఇన్ దెమ్. దేర్ ఆర్ పీపుల్ హు వర్షిప్ గాడ్ who have forms and names with great faith. They perform all the rituals recommended in the holy books. They can recite the Vedas in their sleep. They offer sacrifices to their gods, hoping for a good life in heaven after their death. And their sacrifices are rewarded. Make no mistake about that. They enjoy the fruits of their good deeds for a while in heaven. But once their rewards are exhausted, they return to earth once again. Such men do not escape the cycle of birth and death.
ఇక్కడ అద్భుతంగా పరమాత్మ చెప్పేది ఏంటంటేనండి, మీరు మీరు జన్మకొచ్చారు. జన్మకొచ్చిన తర్వాత మీరు అంటే భగవంతుడు కాన్సెప్ట్ మీకు అర్థం కాక, ఆ చైతన్య స్థాయిని మనం అందుకోలేక దేవుడు ఎక్కడో బయట ఉన్నాడని ఆయనకు ఒక రూపనామం మనం తగిలించి, ఆ రూపనామాన్ని మనం ఆరాధించి, మన కోరికలు, మన రాగద్వేషాలు, ఇష్టాయిష్టాలు ఆయన్ని ఎదురుకుండా పెట్టుకుని అది తీర్చుకుంటూ, అంటే మంచి పనులు కూడా చేస్తామంటండి, మనం దేవుణ్ణి గుళ్ళో ప్రతిష్ఠిస్తాము, పూజలు చేస్తాము, దండలు వేస్తాము, కొబ్బరికాయలు కొడతాము, హోమాలు చేస్తాము, యజ్ఞాలు చేస్తాము, యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటాము, ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాము. కృష్ణుడు ఏమంటున్నాడంటే ఇక్కడ, ఇవన్నీ నువ్వు చేసి 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 చాలా పుణ్యం సంపాదించుకుంటావు. అంటే బాహ్యంగా అంటే నువ్వు ఎన్నో మంచి పనులు చేస్తూ, పూజలు చేస్తూ, జపాలు చేస్తూ, తపాలు చేస్తూ, యజ్ఞయాగాదులు చేస్తూ, అంటే ఇంకా రకరకాలు అంటే ఎన్నో మంచి పనులు చేస్తే పుణ్యం అని చెప్పి చేస్తూ ఉంటావు. ఆ పుణ్యం అని చెప్పే చేసే నువ్వు పనులన్నీ కూడా నీకు పుణ్యాన్ని సుఖంగా మార్చి, నువ్వు చనిపోయిన తర్వాత వైకుంఠమనో కైలాసమనో ఏదో మంచి లోకానికి వెళ్ళి అక్కడ నీ మెరిట్ని నువ్వు అనుభవించి, ఆ పుణ్యాన్ని నువ్వు అనుభవించి, ఆ పుణ్యం సుఖరూపంలో వస్తుందండి. ఆ పుణ్యం నువ్వు ఆ పుణ్యాన్ని ఖర్చు చేయడానికి నీకు శరీరం ఇచ్చి, ఆ పుణ్యం సుఖరూపంలో తీసుకొచ్చి అది ఖర్చు చేయించాక, ఖర్చు అయిపోయాక నీ పుణ్యం అయిపోతుంది. మళ్ళీ స్క్వేర్ వన్, నువ్వు జన్మంతా కృషి చేసి బాహ్యంగా నువ్వు చేసే మంచి పనులు, బాహ్యంగా నువ్వు చేసే మంచి కర్మలు, బాహ్యంగా నువ్వు చేసే ప్రతీది నీకు పుణ్యంగా మారి, ఆ పుణ్యం సుఖరూపంలో నీకు వచ్చి, సుఖం అనుభవించిన తర్వాత మళ్ళీ మళ్ళీ మామూలే జీవలక్షణాలతో నువ్వు అలా ఉంటావు. నీ జీవలక్షణాలు పోవు, నువ్వు పవిత్రుడు అయిపోవు. పుణ్యం వస్తుంది, నువ్వు చేసే మంచికి పుణ్యం, నువ్వు చేసే చెడుకు పాపం, పుణ్యానికి పుణ్యం, పాపానికి పాపం, అనుభవించి ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ సంసారం. అంటే ఈ సంసార చక్రం నుంచి ఇలా పని చేస్తే నువ్వు బయటికి రావు. అంటే నేననే భావనతో నువ్వు ఎంత గొప్ప కార్యాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా, ఎంత పూజ చేసినా, నేను చేస్తున్నాను అనే భావనతో, సుఖపడాలనే కోరికతో, కర్తృత్వ భావంతో నువ్వు చేసే పని అంతా కూడా పుణ్యంగా మారినా, అది ఏదో లోకంలోనో లేకపోతే సుఖరూపంలో నీకు ఖర్చు అయిపోయి, ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. అలాగే పాపం కూడా, నువ్వు చేసే తప్పుడు పనులు, నువ్వు చేసే చెడ్డ కర్మలు కూడా అది పాపం మూట కింద మారి, ఆ పాపం ఖర్చు అవ్వడానికి చీకటి లోకాలు అంటూ ఉంటారు కదా నాన్నగారు, చీకటి లోకాలకు వెళ్ళిపోతావు నువ్వు, అక్కడ నేను క్షోభ అనుభవిస్తావు. ఈ పాపం తాలూకు ఖర్చు చేసే వరకు జీవుడికి విడుదల లేదు. సో నీ చేసిన మంచి చెడు కూడా నీకు తిరిగి వచ్చేస్తుంది, అది ఖర్చు అయిపోయాక నువ్వు మళ్ళీ మామూలుగా సంసారంలో కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతావు. అందుకు ఈ చావు పుట్టుక ఈ సైకిల్లో నుంచి, జన్మ మరణ చక్రంలో నుంచి నువ్వు బయటకు వచ్చే ఆస్కారం లేదు. ఎప్పుడు? నేను నిజమేంటో నీకు అర్థమయ్యే వరకు, నా స్వరూపం నీకు ఎరుక పడే వరకు. అందుకు చెప్తున్నాడండి, అంటే పుణ్యపాపాలతో జీవించడం కాదు. ఎలా జీవిస్తే నువ్వు పుణ్యపాపాలకి అతీతుడు అవుతావో అలా జీవిస్తే నువ్వు భక్తుడివి. కోరికారహితంగా ఉంటే నువ్వు భక్తుడివి, నిష్కామ కర్మ చేస్తే భక్తుడివి. నిష్కామ కర్మ కర్తృత్వం లేకుండా చేస్తే నీకు మోక్షానికి దారితీస్తుంది. నీకు పుణ్యం మోక్షానికి దారితీయదు. కర్తలేని కర్మ చేస్తూ, కర్తలేని కర్మ అంటే మంచి పని కర్త లేకుండా నేను చేస్తున్నాననే భావనతో కాకుండా చేస్తే అది పుణ్యానికి కాదు మోక్షానికి దారితీస్తుంది. సో నిన్ను ఎలా పని చేయమని భగవంతుడు చెబుతున్నాడో అలా చేస్తే నువ్వు నాకు దగ్గర అవుతావు, కానీ లేకపోతే పుణ్యపాపాల మధ్యలో కొట్టుకుంటావు. యా చదువమ్మ.
But those who understand my true nature, who see me in everything and everything in me, who understand that all the different forms in which I am worshipped and all the different names people call me are just versions of the supreme me, that none of those gods is me and that all of those gods are me, who meditate on me devotedly at all times, unwavering in their faith, those men and women, whether they are soldiers or merchants or scholars or farmers, whether they know the entire text of the Vedas or know not a word, whether they are considered saints or sinners, whether they offer me great riches or a handful of water, I will take care of them. I will give them what they need and protect what they have. This is the secret, Kaunteya. No action is good or evil if it is done as an offering to me with complete devotion. And so I say to you, whatever you do, whatever you eat, whatever you offer, whatever you give away, all your prayers, all your rituals, do them as an offering to me. Fix your mind on me, worship me, revere me, be devoted to me, make me your goal, Partha, and to see and to me you shall come when your days are done, never to return.
Beautiful. చరమ శ్లోకం అనేవారండి నాన్నగారు దీన్ని. అంటే భగవద్గీత అంతా చెప్పేశాక లాస్ట్ లో చరమ శ్లోకం చెప్పాడంటండి కృష్ణుడు. ఏమని, సర్వధర్మాం పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఈశామి మా శుచః. ఇది చరమ శ్లోకం, అద్భుతమైందని చెప్పారండి నాన్నగారు ఎండ్ లో. భగవద్గీత అంతా చెప్పేశాక పార్థ ఇది అని ఎక్కడ చెప్పాడు అంటే, చెప్పి 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 ఇంకా ఇది చెప్పిస్తారండి ఆఖరి. ఏమని, సర్వధర్మం పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, పార్థుణ్ణి అంటే మనల్ని, నీ సర్వస్వము నాకు అర్పించేయి, నీ సర్వస్వము నీది అనుకున్నదంతా నాకు అర్పించేయి, నన్ను మాత్రమే దృష్టిలో పెట్టుకో, నేనే లక్ష్యంగా జీవించు, నన్నే తలపెట్టుకుంటూ నన్నే స్మరించుకుంటూ నువ్వు జీవిస్తూ ఉంటే, నాకు నువ్వు శరణు పొందితే నీ పాపాలని, నీ కష్టాలని, నీ సుఖాలని, అంటే ఏదైతే నేను నాది అనుకుంటున్నావో అది నేను ఇష్టంగా నాకి నిన్ను మోక్షస్థితికి చేరుస్తాను అంటే అన్నీ నా కోసం వదిలే, అంటే వదిలేటువంటి బాహ్యంగా కాదండి, నీ సర్వస్వము నాకు సమర్పించేయి, అంటే ఏది నీ మీద పెట్టుకోకు, అంతా నాకు ఇచ్చేయి, అంటే కంప్లీటెస్ట్ సరెండర్ టు ది విల్ ఆఫ్ గాడ్ అండి. ఇక్కడ చెప్పేది వాళ్ళు, ఈశ్వరుడు చెప్పేది, కృష్ణుడు చెప్పేది ఏంటి అంటే, యు సరెండర్ ఎవ్రీథింగ్ టు మీ, కంప్లీటెస్ట్ సరెండర్ టు ది విల్ ఆఫ్ గాడ్. ఏది జరుగుతూ ఉన్నా, ఏది చేస్తూ ఉన్నా, సమర్పణ బుద్ధితో నువ్వు అంతా గనక నాకు అర్పించి నా కోసం జీవిస్తూ నన్నే స్మరించుకుంటూ నా మీద భక్తి చెల్లిస్తూ నన్ను విశ్వసిస్తూ అన్వేవరింగ్ ఫెయిత్ అంటే చదరని విశ్వాసంతో నువ్వు జీవిస్తూ ఉంటే, నీ యోగక్షేమాలు చూసుకుంటూ నీ పాపాలని మొత్తం నేను కడిగి ఆవు దూడని నాకి పరిశుభ్రం ఎలా చేస్తుందో, నీ కర్మలని, నీ పాపాలని, నీ దుఃఖాన్ని, నీ జన్మ జన్మల నుంచి వచ్చే ఈ అంటే మలినాన్ని నేను శుభ్రం చేసి కడిగి నిన్ను పవిత్రుణ్ణి చేసి నా స్వరూపాన్ని నీకు ఇస్తాను అని అల్టిమేటం ఇచ్చేశాడండి భగవంతుడు అంచేత. అంటే ఆయన ఇంకొకటండి, అంటే ఒక రూపము ఒక నామానుకోను నన్ను పరిమితం చేయకు. ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే, ఒక రూపానికి నామానికి నన్ను పరిమితం చేసి, లేకపోతే ఈ గుళ్ళో నేనున్నాను, లేకపోతే ఆ ప్రాంతంలో నేనున్నాను, ఈ రూపంలో నేనున్నాను, ఇలా పరిమితం చేయకు నువ్వు నన్ను. ఎందుకు, నేను పరిమితమై లేను, అంతటా ఉన్నది నేను. సో అంతటా ఉన్న నన్ను గుర్తిస్తూ, అన్ని జీవరాశుల్లో అంతర్యామిగా ఉన్న నన్ను గుర్తిస్తూ, అంటే లోపల బయట ఉన్నది నేను అనే బుద్ధితో అది గ్రహించి నన్ను శరణు పొంది నా కోసం నువ్వు జీవిస్తూ ఉంటే ఇది నేను నీకు చేసి పెడతాను. అంటే ఒక రూపానికి నన్ను పరిమితం చేయకు, ఒక నామానికి నన్ను పరిమితం చేయకు, అన్ని రూపాల్లోని నేనే ఆధారంగా ఉన్నానని తెలిసి ఈ సమస్త సృష్టి నాలోంచి వచ్చిందని గ్రహించి నాకు నువ్వు శరణు పొందితే ఆ మాయని నేను తొలగించేస్తాను. అమేజింగ్ అమ్మా, సర్వధర్మం పరిత్యజ్య అంటే నువ్వు అన్ని వదిలే, నా కోసం నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టేసిన నిన్ను పాపం అంటది ఎందుకు, నా కోసం అంటే ఈశ్వరుడు కోసం నువ్వు అన్ని విడిచిపెట్టేసినా ఇట్ ఇస్ పాడ్ అండి. అంటే అన్ని విడిచిపెట్టేయమంటే అధర్మంగా ఉండి ధర్మాన్ని విడిచిపెట్టేయమని కాదు, ప్రహ్లాదుడు భక్తిలా మన భక్తి ఉంటే, ప్రహ్లాదుడు అగ్రగణ్యుడు భక్తుల్లో, ప్రహ్లాదుడికి అంటే తండ్రి అనే ధర్మం లేదు ఇంకా, ఎందుకు ఈశ్వరుడే సర్వస్వం, తండ్రి మాట వినలేదు ఎందుకు, ఈశ్వరుడి కోసం. అయితే తండ్రి పట్ల ప్రేమ లేక కాదు, నారాయణుడు వాడు సర్వస్వం కాబట్టి, సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, కరెక్ట్ గా అవగాహన అవ్వాలి. ఏంటంటే నారాయణుడే అంటే ప్రహ్లాదుడికి సర్వస్వం నారాయణుడే, ఎటు చూసినా నారాయణుడే, మాట్లాడితే నారాయణుడు, పాడితే నారాయణుడు, ఎటు ఏ బంధం చూసినా నారాయణుడు. అలా నారాయణ నారాయణ స్మరణతో ఎక్కడ ఏది చూసినా నారాయణుడే అనుకున్న మొల ఏనుగులతో తప్పించిన ఫైర్తో అంటే ఫైర్ అంటే అగ్నిగుండంలోకి తోసిన, కొండల మించి దొల్లించిన, ఏనుగులతో తొక్కించిన, పాములతో కరిపించిన, సముద్రంలోకి పడేసిన ఆయనకి అసలు స్పర్శ కూడా లేదంట. అంటే కనీసం ధ్యాస కూడా లేదు. ఎందుకు ధ్యాస లేదు? ఆయన ధ్యాస అంతా ఈ నారాయణుడు అయిపోయాడు. అంటే ఆయన ధ్యాస అంతా నారాయణుడి మీద ఉంది. అటువంటి భక్తుడికి ఈశ్వరుడు ఏం చేస్తాడు? ఆయన తొడలో కూర్చోబెట్టుకుని మోక్షాన్ని ఇస్తాడు. అంటే అవునమ్మా చెప్పు.
పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చది తదశం భక్తి పహర్తం అష్టామి ప్రయతామానః. If one efforts me as a leaf, a flower, a fruit, or a little water with devotion and a heart that is pure, I will accept that as a gift of love. So, last ki Audrey chapter, if you think about it, all the things that Gita mentions in this verse as valid offerings to God, leaves, flowers, fruits, water are freely and generously available in nature. Even to the poorest of the poor. In one stroke, through this single, deceptively simple verse, the Gita makes it clear that God does not belong to the privileged. He does not need gold and fine silks and sometimes food. All he needs is love. Anting.
Ade, Nanagar cheppinattu, ikkada ela end chesarante nandi, Nanagaru clear ga chepparu, love, adi chinna quotation. Love is a small word, but it consists of everything. అంటే ప్రేమ అనేది ఒక చిన్న వాక్యం, కానీ అంత అందులోనే ఇమిడి ఉంది. నువ్వు నాకు ప్రేమగా, ఇష్టంగా, ఆప్యాయంగా ఒక పండు, ఒక పువ్వు, లేకపోతే ఒక ఆకు ఇచ్చినా కూడా నాకు ఆనందం అన్నాడండి ఈశ్వరుడు. ఎందుకు? అక్కడ ఉండవలసింది ప్రేమ. నువ్వు ఏ వస్తువు ఇస్తున్నావో భగవంతుడికి అక్కర్లేదు. అసలు క్రియేషన్ అంతా ఆయనలో ఉద్భవిస్తే ఆ క్రియేషన్లో ఏది ఇస్తాం అసలు భగవంతుడికి? అంటే ఏదో ధనవంతులు, అధికారంలో ఉన్నవాళ్ళు, లేకపోతే ఏదో భగవంతుడికి బంగారం సమర్పిస్తేనో, కిరీటం సమర్పిస్తేనో, లేకపోతే ఆయనకి పట్టుబట్టలు వేస్తేనో ఆయన ప్లీజ్ అవుతాడంటే అది కాదు కదా. అంటే మనం చరిత్రలో చాలాసార్లు చదువుకుందాం, పురాణాల్లో చదువుకున్నాము, తులసి ఆకు వేసి రుక్మిణీదేవి కృష్ణుడిని పెట్టి బంగారం అంతా వేసినా కృష్ణుడు కిందకి రాడండి. అంటే బరువు చూద్దామని వేస్తే ఎంత వేసినా కృష్ణుడికి అవ్వట్లేదు, ఆకు వేస్తే దిగిపోయాడు. అంటే ఆకు వేస్తే ఆకు బరువు ఎక్కువయింది. అలా అంటే ఒక్క ప్రేమకే భగవంతుడు లొంగుతాడండి. అంటే నువ్వు దేనితోని ఈశ్వరుని లొంగ తీసుకోలేవు, ఒక్క ప్రేమకి, భక్తికి, విశ్వాసానికే భగవంతుడు లొంగుతాడు. నీ బయట క్రియలన్నీ కూడా ప్రపంచాన్ని మోసం చేస్తాయేమో, కానీ ఈశ్వరుని మోసం చెయ్యవు. నీ హృదయం నిండా నువ్వు భగవంతుడి పట్ల ప్రేమ పెట్టుకుని నువ్వు ఒక్క నీరు చుక్క అంటే కేవలం తీర్థం ఇచ్చినా ఆయన ప్రసాదం కింద తీసుకుంటాడు. అది మొన్న అనుకున్నాం రా గ్రీష్మ, రమణ భాస్కర్ లో ఓపెన్ చేస్తే పుట్టినరోజు రోజు జిన్నూరులో అదే వాక్యం వచ్చింది. ఆప్యాయత లేకుండా, ప్రేమ లేకుండా, చలనం లేకుండా, విశ్వాసం లేకుండా నువ్వు ఇచ్చే ఫలము పండు కూడా నిష్ప్రయోజనం. అది నీ హృదయంలో ప్రేమ ఉండి, నీ హృదయంలో భగవంతుడి పట్ల ఆప్యాయత ఉండి, నీ హృదయంలో ఆయన పట్ల విశ్వాసం ఉండి, నువ్వు స్పందనతో నువ్వు ఒక స్పూను నీరిచ్చినా అది అది పరమాణం. అంటే కుచేలుడు అలాగే కదా, కృష్ణుడికి ఏమి ఇవ్వాలి నేను, కృష్ణుడికి ఏమి ఇవ్వగలను నేను, ఇంత కటిక దారిద్ర్యంలో ఉన్నాను, నేను ఏమిస్తాను కృష్ణుడికి అని పాడు. అంటే అది అంటే అటుకులు కూడా ఫ్రెష్ కాదు, నిలవ నిలవ అటుకులు గుప్పడి నిలబట్టుకులతోటి సంశయిస్తూ పాపం వెళ్ళి ప్రేమగా ఇస్తే పంచపక్ష పరమాణాలు అక్కడ ప్లేట్ లో ఉంటే అది కనపడకుండా నా ఫ్రెండ్ వచ్చాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి అటుకులు తినేస్తాడు ఆకలిగా. అంటే ఏదో పరమాణం కింద భగవాను అంతే కదరా, రాణి ఒక మహారాణి మొత్తం అన్ని స్వీట్స్ అండ్ సావరీస్ పట్టుకెళ్తుంది భగవానికి, పట్టుకెళ్ళి అన్ని అక్కడ డిస్ప్లే చేస్తారు భగవాన్ ఎదురుకుండా. ఈ ఆకూరలవ్వ పాపం అదే భిక్ష చేసుకునో లేకపోతే కొంచెం ఉండో పట్టుకెళ్ళేది భగవానికి, ఏ కింద నుంచి ఎక్కి పాపం పైకెళ్ళి దాసి దాసి పెట్టేది రా ఆయనకి. ఆ రోజు ఏమీ లేకపోతే ఓ రెండు మురుకులు ఎన్నో పట్టుకెళ్తుంది అనమాట, ఏంటి కొంగుచాటును, అయ్యో ఈ రోజు ఏమీ పట్టుకెళ్ళలేకపోతున్నాను భగవానికి ఈ మురుకులు ఇవ్వాలా అని చెప్పి కొంగుచాటును పెట్టి పట్టుకెళ్తుంది. పట్టుకెళ్ళి వెళ్ళేసరికి ఎదురుకుండా ఈ డిస్ప్లే ఉంటుంది అనమాట, మొత్తం పంచపక్ష పరమాణాలు అన్ని అంటే అన్ని రకాల స్వీట్స్ సేవరీస్ పెట్టేసి ఉంటే వెళ్ళి కొంచెం సిగ్గుపడుతుంది, అయ్యో భగవానికి ఒక మహారాణి ఇన్ని పంపింది ఏమిస్తాను నేను భగవానికి సర్లే అని చెప్పి ఇంకా కొంగు నుంచి తీయదు ఆ మురుకులు. అప్పుడు భగవాను పాటి నా ఆహారం ఏది అంటారు, నా ఫుడ్ ఏది అని అడుగుతారు. అప్పుడు ఆ మురికిస్తే మురుకు తింటారు. అంటే భగవంతుని ఒక్క లవ్వే అంటే లవ్వే ఆకడుతుంది రా, ఐ మీన్ ఓన్లీ థింగ్ దట్ టైస్ ఫ్రమ్ అ డివోటీ, దట్ టైస్ గాడ్ టు అ డివోటీ ఈజ్ లవ్ అండ్ డివోషన్. అంటే అకారణ భక్తి, అకారణ భక్తి ప్రేమ మాకి మాత్రమే భగవంతుడు లొంగుతాడు, వాడికి మాత్రమే స్వరూపాన్ని ఇస్తాడు రా. అంచేత ఆల్ వి నీడ్ టు డూ ఈజ్ లవ్. లవ్ ఈజ్ అ స్మాల్ వర్డ్, బట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రేమ అనేది ఒక చిన్న వాక్యం కానీ సమస్తం అందులోనే మిడిగి ఉంది అంచేత ఐ మీన్ మోర్ అండ్ మోర్ ఇంగ్లీష్ లో మనకి స్పీకర్స్ లేకపోతే ఇలాగ సబ్జెక్ట్ డిస్కషన్ చేసుకుందాం అమ్మా. And we shall repeat what Nana constantly told us.
Yeah.
Thank you, Madhishma.
Thank you, Rudy.
Om Sri Nana Paramatmane Namaha.